దీన్నైనా ఆత్మబంధుడారా, ఈరోజు విశాఖ భక్తుల యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని మనం అందరం విశాఖ ఇచ్చేశాం. జ్ఞానంలో సుఖం ఉంది, అజ్ఞానంలో దుఃఖం ఉంది. ఆత్మజ్ఞానంలో శాంతి ఉంది, అజ్ఞానంలో అశాంతి ఉంది. అందుచేత ఆ జ్ఞాన సముపార్జనకి, ఆత్మజ్ఞాన సముపార్జనకి ఎక్కువ కృషి చేయవలసి ఉన్నది. ప్రతి జన్మ కూడా చిన్న చిన్న స్వప్నాలు. ఒకసారి వారు ఇద్దరు ఉండగా మనకు సత్రం వస్తుంది, మళ్ళీ ఆదిపత్యం ఇంకో స్వప్నం ప్రారంభమవుతుంది, అది ఆదిపత్యం ఇంకో స్వప్నం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఎలా అజ్ఞానం అనే అంధకారంలో, ఈ అజ్ఞానం అనే నిద్రలో ఒక జన్మ ఒక చిన్న స్వప్నం లాంటిది. ఏదో ఆ స్వప్నంలో ఏదో దేహం ధరిస్తుంది, కష్టకాలం అనుభవిస్తుంది, మళ్ళీ ఆ దేహం చనిపోతుంది, కొత్త దేహం వస్తుంది. ఈ జన్మ మరణాలను మళ్ళీ మరణించడం జన్మించడం అనే అజ్ఞానం అనేటువంటి దీర్ఘ నిద్రలో జరిగిపోతుంది. భక్తి అంటే సాధారణంగా భక్తులందరూ ఉద్దేశించుంటే ఏదో కోరిక నెరవేర్చుకోవడం కోసం భక్తి. భక్తి పేరు మీద కోరిక నెరవేర్చుకోవడం కాదు, భక్తి పేరు మీద ముక్తిని సాధించాలి అని లక్ష్యం. ఈ దేహ ప్రారంభం ఉంటే కోరికలు నెరవేరుతాయి, ప్రారంభం లేకపోతే కోరికలు నెరవేరకపోవచ్చు. నీ భక్తి వల్ల కోరికలు నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు, అది ముఖ్యం కాదు. భక్తి వల్ల ముక్తి సాధించాలి, భక్తి ప్రయోజనం అది. భక్తి చాలా సహజమైన మార్గం, సరళమైన మార్గం, సూటైన మార్గం, క్లిష్టతరమైనటువంటి మార్గం. భక్తి వల్ల మన శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, హృదయానికి చల్లదనం వస్తుంది. భక్తి పేరు మీద ఉద్రేకపడక్కర్లేదు, ఉద్రేకం అవసరం లేదు, మనుషులు అవసరం లేదు. జీవితంలో ఏ రంగంలో అయినా, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మన అభివృద్ధిలోకి రావాలంటే ముందు రెండు ముఖ్యం. ఒకటి ఏకాగ్రత, రెండు ప్రశాంతత. ఏ పనైనా ఏకాగ్రతతో చేయాలి. వంట పని అనండి, లేకపోతే ఏ పనైనా సరే ఎవరితోటో మాట్లాడేటప్పుడు ఏకాగ్రతతో మాట్లాడాలి. ఏకాగ్రతతో చేయాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత, ప్రశాంతత, ఈ రెండూ కాపాడుకుంటే ఈ లోకంలో మనం సాధించి అన్ని సాధించవచ్చు, పరలోకాన్ని కూడా పొందవచ్చు, ఆత్మవిద్యను కూడా పొందవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే మన శరీరానికి పోషించుకోవడానికి, ఈ శరీరానికి సంబంధించినటువంటి గౌరవం సంపాదించడం, ఈ శరీరానికి సంబంధించినటువంటి కొన్ని సుఖాలు సంపాదించడం కోసం ఎంత ప్రయత్నం మనం మోక్షం కోసం చేస్తే మోక్షం వస్తుంది, కానీ ఇంత ప్రయత్నం మనం మోక్షం కోసం చేయటం లేదు. కనీసం అంత ప్రయత్నం చేస్తే మనకు మోక్షం వస్తుంది. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. రామనామం మనం శ్రద్ధగా చేస్తుంటే, ఆ చేసి నామం భక్తిగా శ్రద్ధగా చేస్తే మనసులో ఉన్న మలం పోతుంది. మనస్సులో ఉన్న మలం వల్లే మనకి వాపన హృదయంలో ఉన్న వస్తువు తెలియటం లేదు. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో ఉన్న ఈశ్వరుడు మనకి అనుభవంలోకి వచ్చే వరకు జీవితం పొడుగున, ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా ఏదో సందేహం మనిషిని వెంటాడుతూ ఉంటాడు. భక్తులకు కూడా ఆ ఉన్నాడు ఉన్నాడు అనుకున్నవాడు లేడే అనిపిస్తుంది. భక్తులు కాని వాళ్ళ మాట వదిలేదు, భక్తులకు కూడా సందేహం వస్తూ ఉంటుంది. హృదయంలో ఈశ్వరుడు ఆడు మనకి స్పష్టమయ్యే వరకు, అరచేతిలో ఉన్న వస్తువు నేను ఎంత స్పష్టంగా చూడగలను, నా హృదయంలో ఉన్న వస్తువు నాకంత స్పష్టంగా, నా హృదయంలో ఉన్నటువంటి అమృతం. చేదు మాటలు, విషపూరితమైన మాటలు అమృతం దగ్గర తీసుకెళ్ళవు. అమృతంతో కూడిన మాటలే అమృతం దగ్గరికి తీసుకెళ్ళచ్చు. మాటలో అమృతం ఉండాలి, విషం ఉండకూడదు, చేదు ఉండకూడదు, పులుపు ఉండకూడదు. మాటలో అమృతం ఉండాలి, తీయదనం ఉండాలి. అమృతంతో కూడిన మాట విన్నప్పుడు మనస్సు చల్లబడుతుంది, శరీరం చల్లబడుతుంది. ఈ శరీరం చల్లబెట్టడానికి, మనస్సు చల్లబెట్టడానికి ఆ మాట ఎలా ఉపయోగపడుతుందో, మీ లోపల అమృతాన్ని అందుకోవడానికి అమృతంతో కూడిన మాటలే సహకరిస్తాయి. అందుకే కృష్ణుడు భగవద్గీత చెప్తే ఈనాటికి కూడా అది అనేక మంది అది అధ్యయనం చేసి అర్థం చేసుకుని అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 5-7 సంవత్సరాలుగా పూర్వం చెప్పినటువంటి గీత, అమృత తుల్యమైనటువంటి ఆ సందేశాన్ని, భగవంతుడు చెప్పిన సందేశాన్ని ఈనాటికి కూడా, ఆనాటికి అది ఎంత నూతనంగా ఉందో ఈనాటికి కూడా అది అంత నూతనంగా ఉంది. కాలానికి అచేతనది. ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా భగవద్గీత మనం చదివితే అంతే నూతనంగా ఉంటుంది. అది అన్ని కాలాలకి వర్తిస్తుంది. ఇది ఉద్రేకంగా చెప్పింది కాదు భగవద్గీత, ఎవరి మీద కోపంగా చెప్పిన మాటలు కాదు. రాగద్వేషాలతో కొన్ని మాటలు అసలు చెప్పింది, రాగద్వేషాలతో కొన్ని చెప్పిన మాటలు నిలబడవు కాల ప్రవాసంలో నిలబడవు. ఎన్ని వేదాంతాలు చదివినా ఏమి ప్రయోజనం లేదు. మనసులో మల ఎలా ఉంటుందంటే రాగద్వేషాల రూపంలో. ఎన్ని ఉపనిషత్తులు చదివినా, ఎన్ని భగవద్గీతలు చదివినా, ఎవరి మాటలు చదివినా ఏం ప్రయోజనం, మనసులో ఉన్న మలం తొలగించుకోవాలి. మనస్సు పరచబడాలి, మనసుకి ఏకాగ్రత చెక్కాలి, ప్రశాంతత చేకూరాలి, ఈశ్వరు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కుదరాలి. మనలో అన్నిటికంటే మనకు అత్యంత సందిహితమైన వస్తువు అది బ్రహ్మమే. అన్నిటికంటే అదే మనకు బ్రహ్మం, అన్నిటికంటే దగ్గరలో ఉన్నది మన బ్రహ్మమే. దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం. అది అనుభవంలోకి వచ్చే వరకు ఏదో రకమైన కొరత, ఏదో రకమైన వినికి, ఏదో రకమైన దుఃఖం ఆ జీవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. బయట ఏమి లేదు, ఏదో ఉందనుకోసం. అయితే మనం సత్కర్మ ఎందుకు చేయాలంటే, సత్కర్మ చేయమని పెద్దలు చెప్తారు. ఒక జ్ఞాని మాత్రమే కర్మలో అకర్మను చూస్తాడు. అంటే బ్రహ్మముకి అవయవం లేదు. జ్ఞాని బ్రహ్మముతో బ్రహ్మములో ఐక్యమై ఉంటాడు. అక్కడ కర్తృత్వం ఉండదు. కర్తృత్వం లేనివాడు ఈ దేహేంద్రియములు మనస్సు ఈ సంఘాతంలో కర్తృత్వం ఉంది, కానీ నీ హృదయమైనటువంటి బ్రహ్మములో కర్తృత్వం ఉంది. దానికి నేను అనేటువంటి కర్తృత్వ బుద్ధి లేదు. అంటే బ్రాహ్మస్థితి పొందిన వాడు చేసినా చెయ్యని వాడుతో సమానం. అంటే సత్కర్మని ఆచరించమన్నారు. ఏ మంచి కర్మను ఆచరిస్తే ఇలా చెరువులు తవ్వించటం, నీళ్ళు తవ్వించటం, గోడ కట్టించటం, ఏదైనా సమాజానికి ఎంతో కొంత మనం ఉపయోగపడటం. ఆయన తెలివి ఉంటే తెలివి, ధనం ఉంటే ధనం, చదువు ఉంటే చదువు, ఏదో రకంగా మనం సమాజమే యొక్క రుణం తీర్చుకోవాలి. నిజం సృష్టి రూపంలో ఉన్నవాడు పరాయి వాడు, కానీ ఈశ్వరుడే సృష్టి రూపంలో ఉన్నాడు. అంటే మంచి పనులు చేస్తే, సత్కర్మలు చేస్తుంటే చిత్తశుద్ధి కలుగుతుంది. ఎన్ని సత్కర్మలు చేసినా ఇది నేను చేస్తున్నానా ఇటువంటి కర్తృత్వ బుద్ధి ఉంటే వాడు మంచి లోకాలకు వెళతారు, కానీ భూమి మీదకి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు, మళ్ళీ భూమి మీదకి వచ్చి జన్మిస్తారు. ఒక చావుడైన సత్కర్మలు చేసి ఆ చిత్తశుద్ధిని సంపాదించి ఆ బ్రహ్మ పదార్థాలు తెలుసుకున్నవాడు మాత్రమే మళ్ళీ ఈ భూమి మీదకి రాడు, శరీరాన్ని ధరించడు. చేసే సత్కర్మ కూడా నిర్మలంగా చేయాలి, నిశ్చలంగా చేయాలి, నిరాడంబరంగా చేయాలి, అహంకార బుద్ధి లేకుండా చేయాలి. టాంటాం కోసం, పబ్లిసిటీ కోసం ఏ పని చేయకూడదు, గుర్తింపుల కోసం అసలు చేయకూడదు. ఒక మాట మాట్లాడితే పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా మన మనసులోని మలం పోవాలి. ఒక రామభక్తుడు ఏమన్నాడంటే, రామనామం స్మరించడం వల్ల ప్రపంచంలోనే మలం పోతుంది, నీ మలం పోవటం ఎంత చేపడి. అంటే రామనామం అంత శక్తివంతమైనది చెప్పడం కోసం ఇది చెప్తారు. వాల్మీకి చెప్తాడు, గంధర్వుడికి కామం ఎక్కువ ఉంటుంది, పాములకి కోపం ఎక్కువ ఉంటుంది, మృగాలకి భయం ఎక్కువ ఉంటుంది, పక్షులకి ఆకలి ఎక్కువ ఉంటుంది. ఈ వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్తాడు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ మళ్ళీ సత్కారాయి పడతారని, పాములుగా పడతారనమాట. రామాయణంలో చాలా మంచి మాటలు చెప్పాడు వాల్మీకి మహర్షి. అంటే లోకానికి సంబంధించిన విషయాలు చెబుతూ మనం మోక్షానుభవం ఎలా పొందాలో దారి చూపిస్తూ ఉంటాడు. మన కథ చదువుతున్నాం అనుకుంటాం, ఆ కథ గురికి పైకి నడిపిస్తూ ఉంటాడు. ఆ లోపల మనం పనికొచ్చే మాటలు చెబుతూ మోక్ష సుఖం అందుకోవడం కోసం, ఆ రామానుగ్రహం కోసం పొందటం కోసం ఎలా పని చేయాలి వాల్మీకి చెప్తాడు. ఈ లోకంలో కొంతమంది కష్టపడి పని చేసుకుని వాళ్ళ పొట్టాలు పోషించుకుంటారు, కొంతమంది ఇతరులకు అపకారం చేసి వాళ్ళ పొట్ట పోషించుకుంటారని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పాడు. అంటే మానవ మనస్సుని, మానవ మనస్తత్వాన్ని ఎంత కూలంకషంగా చర్చించాడో మనకు అర్థం లేదు. అంటే మన మనస్తత్వాన్ని బట్టే బజారులో సరుకుల రేట్లు కూడా ఆధారపడి ఉంటాయి. ఒకే వస్తువుని అందరికంటే రేటు పెంచేస్తారు, అది చాలా విలువైన వస్తువు కూడా ఎవరో కొందరనుకుంటారు, రేటు తగ్గించేస్తారు. అంటే ఇంటి వస్తువు ధర మన మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. అంటే వేదాంతమే కదా, మన మనస్సును బట్టి ఆర్థిక శాస్త్రం కూడా ఆధారపడి. అంటే మనకి ఏదో ఏదో సందేహం, ఏదో అనుమానం పీడిస్తేనే ఉంటుంది హృదయంలోటువంటి ఇక్కడ వస్తువు మనకు అనుభవంలోకి వచ్చేవాడు. ఇక్కడ శాంతి మనకు అందే వరకు ఏదో సందేహం అలా వెంటాడుతూనే ఉంటుంది. డౌట్ ఫ్రీగా ఉండలేడు, సందేహరహితంగా ఉండలేడు. ఇక్కడ వస్తువు అనుభవంలోకి వచ్చే వరకు సందేహరహితంగా ఉండలేడు, కోపరహితంగా ఉండలేడు, ద్వేషరహితంగా ఉండలేడు మానవుడు. అంటే ప్రశాంత చిత్తం, చదువులు కూడా పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలన్న వాళ్ళకి ఏకాగ్రత అవసరం. మనసు ఎంత నిర్మలము అంటే చదివిందంత తొందరగా గ్రాహ్యానికి వస్తుంది వాడికి అర్థం. మనం చదివే పుస్తకం చదివేటప్పుడు కూడా ఎంత నిర్మలంగా చదువుకుంటే ఆ పుస్తకం యొక్క హృదయం మనకు అంత తొందరగా అర్థం మన గుండెకి పట్టుకుంటుంది. అంటే మనము మామూలుగా వ్యవహార విషయంలో మనం విషయం మన లోకానికి సంబంధించిన విషయాల్లో మన పని ఎలా చూసుకుంటున్నాము, మన కృషి ఎలా చేసుకుంటున్నాము, ఆ మాత్రం ప్రాముఖ్యత మనం మోక్షాన్ని అందుకోవడానికి మోక్షాన్ని సాధించడానికి కృషి చేస్తే మనకు తప్పనిసరిగా మోక్షం అనుకుండబోదు. ఆ మోక్ష సుఖం అది స్వతంత్రమైన సుఖం, మోక్ష శాంతి స్వతంత్రమైనది, మోక్షానికి సంబంధించిన ఆనందం ఒకటి స్వతంత్రమైనది. అంటే నీకు వాసన ఏ పని చేసినా వాసనే చేయిస్తుంది. అంటే ఇప్పుడు నూతిలో ఉన్న నీళ్ళని మనం బాధ్యాకి తాడు కట్టి ఆ నూతిలో నీళ్ళు ఎలా లాగుతుందో, ఆ బాధ్యాకి తాడు ఏ విధంగా అయితే ఆలంబనంగా ఉందో ప్రతి మానవుడు కూడా వాడు వాసనను బట్టి వాడి సంస్కారాన్ని బట్టి పనిచేస్తాడు. అయితే మన సంస్కార రహితం వాసన రహిత స్థితి పొందే వరకు మనకి చిత్తశాంతి కలగదు. అన్నిటికంటే ముఖ్యం చిత్తశాంతి ముఖ్యం. నిరంతరము నామాన్ని స్మరించడం వల్ల అవతార పురుషుడు ఏదో ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చేయటం వల్ల నామాన్ని స్మరించడం వల్ల చిత్తశాంతి కలుగుతుంది. మీకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి. ఆ తలంపులు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? లోపల వాసన బట్టి వస్తాయి. ఏమిటో దేహం అంటే ఏంటనుకుంటాం? దేహమే అహంకారం, అహంకారం దేహం రూపంలో. నేను మర్చిపోతే ఏమి లేదు, స్తోత్రం చేసినా ఏమి లేదు, నిందించినా ఏమి లేదు. అహంకారం అది అజ్ఞానం అది దేహ రూపంలో ఉంది. మీరు స్తోత్రం మీరు ఎవరైనా స్తోత్రం చేస్తే పొంగిపోతుంటే, ఎవరైనా మిమ్మల్ని నిందిస్తుంటే మీరు పొంగిపోతుంటే దేహబుద్ధి బలంగా ఉందని దేహాభిమానం బలంగా ఉందని అర్థం. దేహమే కేంద్రం, నువ్వు నేను అనే భేదబుద్ధిని తొలగిస్తే రూపాన్ని తీసో పక్కన పెడితే నామాన్ని తీసో పక్కన పెడితే ఉన్నదంతా చైతన్యమే, ఉన్నదంతా బ్రహ్మం. దేహము నేననే తలంపు నాకు వచ్చిన తర్వాత ఏదో పని చేసుకోవాలని ఏదో సంపాదించాలని అనుకుంటున్నా అది నాదేనా అంటాము. నేను వచ్చాక నాది వస్తుంది కానీ నేను లేకుండా నాది రాదు. ముందు అహంకారం తర్వాత మమకారం, అహంకారం లేకుండా మమకారం రాదు. అయితే మన చిల్లర చిల్లర విషయాలకి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. చిల్లర చిన్న చిన్న విషయాలకి చిల్లర విషయాలకి టైం వేస్ట్ చేసుకోకూడదు. మీ దేహ ప్రార్థాన్ని బట్టి మీలో కొంతమందికి ధనం అన్ని స్వప్నం. మీకు ధనం అన్నా స్వప్నం, బాగా చదువు ఉందనుకోండి మీకు అది స్వప్నం, బాగా ధనం ఉందనుకోండి అదే స్వప్నం, మీకు ఏదైనా గౌరవం ఉందనుకోండి అదే స్వప్నం. నువ్వు చూసుకుని మీ ధనాన్ని చూసుకున్నా, మీ గౌరవాన్ని చూసుకున్నా, మీ చదువుని చూసుకున్నా, మీ స్టేటస్ చూసుకున్నా, మీరు ఏదైనా అనవసరంగా మీలో ఉన్న వినయం పాడు చేసుకుంటే చివరికి అసలు రోజు ఏదైనా మీకు ఏదో వెనకాల కాస్త సంసారం బాగుందని డబ్బు ఉందని లేదా చదువు ఉందని గౌరవం ఉందని లేకపోతే మీకు అంగబలం ఉందని అర్ధబలం ఉందని మీరు గర్వం తెచ్చుకుంటారనుకోండి. ఈ గర్వం తెచ్చుకుంటే ప్రమాదం ఎక్కడ ఉందంటే ఉన్న లోపల మంచి బయటకు పోతుంది, బయటను చెడ్డ లోపలికి వస్తుంది. మనం గర్వం తెచ్చుకోవడం లోపల ఏదో మనం సంపాదించుకుని మంచి ఉందనుకోండి అది బయటకు పోతుంది, బయటను చెడ్డ బయట ఏదైనా చెడ్డ ఉంటుంది లోపలికి వస్తుంది. ఇప్పుడు ఈ మన వస్తు జాలాన్ని చూసి గర్వం తెచ్చుకుంటే వస్తు జాలం ఎలా ఉండదు? మనకు కూడా అలాగే రాదు. మన శరీరం మనకు కూడా రానప్పుడు వస్తు జాలం ఎలాగ వస్తుంది? మనం ధనం చాలా తెలివి చోట్లగా ఉపయోగిస్తారు, కొంతమంది వాళ్ళు చదువు కూడా చాలా తెలివి చోట్లగా ఉపయోగిస్తారు. మీరు ధనం ఉండి సద్వినియోగం చేయరనుకోండి, చేరకది మీ వారసులందరూ కూడా ఏ సారాకు ఖర్చు పెట్టేయచ్చు, లేకపోతే ఏ పేకాటకు ఖర్చు పెట్టేయచ్చు. అలాగే మీ సంసారాలు పాడు చేసుకోమని కాదు, మీకున్న దాంట్లో మీకున్న తెలివి, మీకున్న ఏదైనా తెలివి ఉంటే తెలివితో సహకరించవచ్చు, మీకు చదువు ఉంటే చదువుతో సహకరించవచ్చు, మీకు ధనం ఉంటే ధనంతో సహకరించవచ్చు. అంటే ధనం ఉంటే మనకు చదువు ఉంటే అది మంచి పనులకు కనుక ఉపయోగిస్తుంటే అది మనకు మంచిది సమాజానికి మంచిది. కొంతమందికి ధనం ఉన్నా చదువు ఉన్నా వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. అయితే మనం గర్వం లేకుండా జాగ్రత్తగా వినయ సంపదని పెంచుకుంటే అప్పుడు వారు అంటారు మీ మనసులో కానీ మీ ముఖంలో కానీ అవినయం రాకుండా చూసుకోండి స్వామి వారు. మనకి వినయం వచ్చిందనుకోండి ఉన్న సంపద ఏదో ఉంటుంది లోపల మనసులో దైవీ గుణాలు ఏ ఉంటాయో అవి పోవు, అదనంగా దైవీ గుణాలు మనలో కొరత ఉంటే అవి కూడా వస్తాయి. యోగక్షేమం అంటే అదే. యోగక్షేమం అంటే యోగం అంటే మీకు లేని చెప్పటం, క్షేమం అంటే మీకు ఉన్నది పోకుండా కాపాడటం. భగవద్గీతలో చెప్తాడు యోగక్షేమాన్ని నేను చూస్తానని 9వ అధ్యాయంలో చెప్తాను. అంటే యోగక్షేమం అంటే యోగం అంటే మీకు లేని చెప్పటం, మీకు ఆల్రెడీ అంత ముందే ఉన్నదే పోకుండా చూసుకోవడం అది క్షేమం. మనకు పూర్వజన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, రాబోయే జన్మలు ఉన్నాయి. ఆ చావులేని వస్తువు అనుభవానికి వైద్యం అయ్యే వరకు ఈ శరీరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, శరీరాలు చనిపోతూ ఉంటాయి, పాత శరీరాలు పోతాయి, కొత్త శరీరాలు వస్తాయి ఉంటాయి. ఇది ఒక డివైన్ స్కీమ్. ఎక్కడి నుంచో వస్తారు మనకు కోడలు, మళ్ళీ మన అమ్మాయి ఎక్కడికో వెళ్తారు కోడలకి. ఒకసారి మన కోడలు వచ్చి సుఖపెట్టే వాళ్ళు ఉన్నారు, ఆ నరక నిరవంగా సూచించే వాళ్ళు ఉన్నారు. ఇది ఒక డివైన్ స్కీమ్. ఈశ్వరుడు ప్రణాళిక మనకు అర్థం కాక ఉద్రేకపడతాం, కంగారు పడతాం. కొంతమంది ఇంట్లో వాళ్ళ వాళ్ళు సుఖపడతారు, కొంతమంది ఇంట్లో వాళ్ళని ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు. ఇదంతా ఏంటి, ఇవన్నీ సంఘటనలు ఎలా జరిగిపోతాయి అంటే మనం అనుకుంటాం. ఇది అది ఈశ్వరుడు ప్రణాళిక. అయితే ఇవన్నిటికీ మనకి బోచూపు కలిగితే, మనకి ఆత్మజ్ఞానం వైపుకు జరుగుతుంది, మన మనసు ఆత్మజ్ఞానం వైపుకు వెళతంటే, మహావెలుగులోకి వెళతంటే, ఈ సంఘటనలు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మన మనస్సుకి ఏమీ చలనం కలగదు. అనుకూల పరిస్థితులు ఉన్నా ఏమనిపించదు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఏమనిపించదు, ఏమనిపించదు మనస్సుకి. ఇది ఏంటప్పుడు అది ఉదయకారం చెందినప్పుడు, ఆత్మాకారం చెందుతున్నప్పుడు ఏమనిపించదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతికూలంగా అనిపించదు. అనుకూలంగా ఉన్నప్పుడు గర్వం రాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు భంగపడదు. అనుకూలమైన పరిస్థితులు స్వప్నమే, ప్రతికూలమైన పరిస్థితులు స్వప్నమే. మనం కలతోడు అనేక మందిని చూస్తున్నాం. 2-3 ఎకరం వాళ్ళు పాడు చేసుకున్నారు, ఎకరం 2 ఎకరాలు నేను పైకి ఎందుకు తీసుకెళ్తున్నాడో, వాడికి ఎందుకెందుకు తీసుకొస్తున్నాడో తిరుమలకి తెలుసు, కానీ మనకేం తెలియదు. అంటే మన చిన్న తలకాయతో ఆలోచించడం, మన ఏ చిన్న చిన్న దీపాలు మనకి. అంటే మిగతా విషయాలన్నీ మన అనవసరం. మన పాత్ర ఏదో మనం నిర్వర్తించుకుంటూ, మన ధర్మం ఏదో మనం నిర్వర్తించుకుంటూ, తొందరపడకుండా ఉద్రేకపడకుండా మనం మ్యాక్సిమం ఆ మోక్షానుభూతిని పొందడం కోసం, తిరిగి పునర్జన్మలే స్థితిని పొందడం కోసం ప్రయత్నం చేసుకోవాలి. జరిగేదో జరుగుతూ ఉంటుంది, జరగడం ఏదో జరగదు. ప్రారంభంలో ఏదో వస్తూ ఉంటుంది, ప్రారంభంలో రానిది రాదు. ఇదంతా కూడా దేహానికి సంబంధించింది, మనసు సంబంధించిన విషయాలు, ఈ మిజ్జలేనికి సంబంధించిన విషయాలు, ఈ దొంగలేనికి సంబంధించిన విషయాలు, ఈ దేవగతమే నేనికి సంబంధించిన విషయాలు. కానీ అసలు నేనికి ఆత్మస్వ్రహ్మముకి చావు లేని వస్తువుకి పరమాత్మకి ఎట్టి సంబంధం లేదు. ఇట్ ఈస్ అబౌ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ ట్రబుల్స్. లోకంలో అనేక మన మనసును ఆకర్షించే విషయాలు చాలా ఉన్నాయి. ఈ లోకం అంతా నిజం అని అనుకోవటం మనసు బాహ్యముఖానికి వెళతా ఉంటుంది. ఈ లోకంలో ఏమి లేదు అని మనకు అర్థమైనప్పుడు మనసు బాహ్యముఖానికి వెళ్ళదు. గౌరవాలు అదౌరవాలు అంత డ్రీమ్ స్టఫ్. ఎప్పుడైతే మీ మనస్సు మనోమూలం అవుతుండే బ్రహ్మం వైపు జరుగుతుందో, దుఃఖ స్పర్శ కూడా మీకు ఉండదు. ఇక్కడ ఎప్పుడైనా శరీరం మరణించాక కాదు, మీ హృదయం ఉంటుంది బ్రహ్మం ఆ గొడుగులోకి మీరు ఎప్పుడైతే అక్కడ మీకు దుఃఖ స్పర్శ కూడా ఉండదు. దుఃఖం కాదు, దాని తాలూకు స్పర్శ కూడా ఉండదు. అప్పుడు ఆనందం. అంటే నువ్వు మనసును ఏకాగ్రపరచుకోవడానికి, మనసును శాంతిగా, మనసును అంతర్దృష్టి కలగజేసుకోవడం కోసం, మనసును లోపలికి పంపించడం కోసం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఏ తలంపులు నీకు అడ్డొస్తున్నాయో ఆ తలంపులను తొలగించడానికే ధ్యానం యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం. వాళ్ళని నిందిస్తాడు రామచంద్రమూర్తి. ఆ నిందలు పట్టించుకోడు రామచంద్రమూర్తి. దానికి సమాధానం చెప్తూ, నీ బుద్ధి బాగుపడాలి, నీ బుద్ధి క్షాళనం అవ్వాలి, నీ బుద్ధి పరిశుద్ధం అవ్వాలి, నీ బుద్ధి ఇప్పటికైనా క్షాళనం అయితే నాకు సంతోషమే అంటాడు. ఆ బుద్ధిలో ఉన్న దోషాలు పోతే కానీ క్షాళనం అవ్వదు, పరిశుద్ధం అవ్వదు. ఆ బుద్ధిలో ఉన్న మలం పోతే కానీ బుద్ధి పరిశుద్ధం అవ్వదు. బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కార్ని ఏదైనా అయితే డ్రైవర్ నడుపుతాడో, ఈ శరీరాన్ని బుద్ధిని డ్రైవరే నడుపుతున్నాడు. ఈ డ్రైవర్ తాగేసి ఆ కారు నడిపితే మన పరిస్థితి, కారులో కూర్చుని వాడి పరిస్థితి ఎలా ఉంటుందో, మన బుద్ధికి కూడా ఉద్రేక మాట మాటకి ఉద్రేకపడి మొట్టేసుకుంటే సరైన పద్ధతిలో కండిషన్ బుద్ధి కనుక లేకపోతే, ఆ బుద్ధికి కనుక సరైన కంఫర్ట్ కనుక లేకపోతే, తాగుబోతు డ్రైవర్ ఆ కారు నడిపితంటే ఎటువంటి పరిస్థితి వస్తుందో, మన శరీరానికి, మన ఇంద్రియాలకి, మన ఆధ్యాత్మిక పురోగతికి అటువంటి పరిస్థితి కలుగుతున్నాడు. అంటే బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే నువ్వు లోపలటువంటి సత్యానుభూతి కలిగే వరకు ఎటువంటి మహిమడి వల్ల కూడా నువ్వు మోసపోవద్దు. నువ్వెవరగా ఉన్నావో ఆ స్థితి మర్చిపోకూడదు. అంటే మనం పొందవలసినటువంటి గమ్యం, పొందవలసినటువంటి లక్ష్యం, పొందవలసినటువంటి ఆ స్థానం మర్చిపోకూడదు. అంటే ఇక్కడి నుంచి మనం విజయవాడ వెళుతున్నాం అనుకోండి, విజయవాడ లోపల అనేక ఆకర్షణలు ఉండొచ్చు, కానీ విజయవాడ వెళ్ళాలి అనేటువంటి అవి మర్చిపోకూడదు. అలాగే నువ్వు పొందవలసినటువంటి అమృతానుభవం పొందటానికి, అమృత స్థితి పొందటానికి ఆ గమ్యాన్ని మర్చిపోకూడదు. ఆ దృష్టిలో పెట్టుకుని ఏ పని చేసినా పని చేయాలి. అవి నీకు సహకరించాలి. అక్కడ నీకు కోపకారణం ఉన్నప్పటికీ కోపం లేకుండా ఉండగలుగుతావు అనుకో, మాట వేసుకున్నావు. ద్వేషకారం ఉన్నప్పటికీ ద్వేషం లేకుండా ఉంటావు అనుకో. ఈశ్వరుడు నీకు జ్ఞానంతో, ఊరికే వేదాలు చదివేస్తే రాదు, అది వేదాలు చదివేస్తే వచ్చేది కాదు, ఉపనిషత్తులు చదివేస్తే వచ్చేది కాదు, ఇది ఫిలాసఫీ వల్ల వచ్చేది కాదు. నీ మనస్సు నిర్మలం అవటాన్ని, నిశ్చలం అవటంలో నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం ఇప్పటికీ వేదాలు చదవటం వస్తే ఇప్పటికీ వేద పండితులు అందరికీ వచ్చేది. అంటే మనం బాగు చేసుకోవడానికి ఎప్పుడు మనం గురి పెట్టాలి. మనం 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 ప్యూరిఫై చేసుకోవడం కోసం ఎక్కువ మనం కృషి చేయాలి. నిరంతరము సాధన. ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, నిద్ర విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అతి నిద్ర వల్ల ఏంటంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. అతిగా తిండి వల్ల మనకు మనసు ఆత్మ చింతించలేదు, ఇంకెంతసేపు దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. మాటలు వాక్కు తపస్సు. కొంతమంది మాట్లాడుతుంటే అప్పుడు ఆ మాటలోనే వాడికి ఎదుట వాడికి మనసుకు చల్లదనం కలుగుతుంది, ఈ శరీరానికి నిర్మలత్వం వస్తుంది, ఈ హృదయంలో క్షోభ పలచబడుతుంది. మన మనసు నిర్మలంగా ఉంచుకుంటే వాక్కు తపస్సు కనుక మనం చేస్తుంటే, ఆ మానసిక తపస్సు కనుక మనం చేస్తుంటే, ఈ హృదయంలోని ముడులు అంటే ఆత్మానుభవం పొందటానికి మనకి ఏవైతే ముళ్ళు అడ్డొస్తున్నాయో అడ్డులన్నీ తెగిపోతాయి. లోపల ముళ్ళు ఉన్నాయి, మనకు ఆత్మానుభవం కలక కాకుండా లోపల ముళ్ళు ఉన్నాయి, చాలా ముళ్ళు ఉన్నాయి లోపల. దాని గ్రంథి అంటారు ఆ ముడిని, ఉపనిషత్తుల భాషల్లో గ్రంథి అంటారు ముడులు. అవి నీ వాక్కు తపస్సు వల్ల, శారీరక తపస్సు వల్ల, మానసిక తపస్సు వల్ల ఈ గంధులన్నీ తెగిపోతాయి. తెగిపోయి లోపల ఉన్న మహావెలుగు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. మనకి ఈ వ్యర్థమైన తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకు వచ్చే తలంపులు చాలా మందికి మనకు ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. దానివల్ల మనకి మానసిక శక్తి శారీరక శక్తి ఖర్చు అయిపోతుంది. వ్యర్థమైన చింతలు, వెయిన్ థాట్స్, వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన కోరికలు. కోరికలు పెంచుకోవటం వల్ల మనసు నశించదు, కోరికలు తగ్గటం వల్ల మనసు నశిస్తుంది. అయితే చాలా మంది మరి కోరిక లేకపోతే మనకి పని ఎలాగవుతుందండి అనుకో భయం. కోరిక లేదు, నీ ప్రారంభం నీ పని పూర్తి చేస్తుంది. అయితే దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేసి నీ కోరికలు తగ్గించుకోవటం వల్ల నీకు మోక్ష సుఖం తెలుస్తుంది. మోక్ష కోరికలు తగ్గించుకోవటం వల్ల మనసు నశిస్తుంది, కానీ కోరికలు పెంచుకోవటం వల్ల ఎవరికి మనసు నశించదు. అంటే ఎంత మనస్సే, నీకు ఎప్పుడైనా సంతోషం రావచ్చు, నీకు ఎప్పుడైనా దుఃఖం రావచ్చు. మీరు ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి అనుకోండి, ఏదైనా మంచి పని చేశారనుకోండి, ప్రెజర్ వస్తుంది, అది మనస్సు. మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, అది ఏమొస్తుంది మీకు, దుఃఖం వస్తుంది, అది మనస్సే. సంతోషం వచ్చినా మనస్సే, దుఃఖం వచ్చినా మనస్సే, పొంగిపోయినా మనస్సే, కుంగిపోయినా మనస్సే. అంటే దాన్ని తీసి పక్కన పెట్టేది నువ్వు కాదు. సన్మానాలు మనసుకే, అవమానాలు మనసుకే. అది ఏమొచ్చినా, నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఇవన్నీ మనస్సే. అయితే నీకు నువ్వు ప్రతికూల పరిస్థితి వచ్చినా అనుకూల పరిస్థితి వచ్చినా నువ్వు నిదానంగా ఉండాలి, మనస్సును సమానంగా ఉంచుకోవాలి. నిన్ను ఎవరైనా విమర్శించినా లేకపోతే నేను ఎవరన్నా పొగిందా, అందులోంచి పెయిన్ కానీ ప్రెజర్ కానీ తీసుకోవద్దు. ప్రజలని చెప్పి అంటే నీ స్వరూపమే ఆనందం, నీ స్వరూపమే శాంతి, నీ సహజస్థితే సుఖము, నీ సహజస్థితే మోక్షం, నీ సహజస్థితే ధ్యానం, నీ సహజస్థితే ఆనందం. కానీ ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా మీ మనసు మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, పోతే మీరు సంతోషం తీసుకుంటున్నారనుకోండి, దానివల్ల సంతోషం అలా తీసుకోవడం మీలో ఒక వికారం పడుతుంది. ఆ వికారం నీ వికారాలే నీ లోపల సహజస్థితికి మిమ్మల్ని దూరం చేసేస్తున్నాయి. అది అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అంటున్నారు. ఈ వికారాలు లేకుండా చూసుకుంటే నీ సహజస్థితి, నీ లోపల సహజస్థితి మీకు వ్యక్తమవుతుంది. మానవ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎవరి మనిషి మన స్వార్థానికి ఉపయోగపడతా అంటే ఒక రకంగా ఉంటాం, వాడు మన స్వార్థానికి ఉపయోగపడ్డంటే ఇంకో రకంగా ఉంటాం. ఈ భక్తులకి ఈ చిన్న విషయం కూడా అర్థం కాదు, విశ్లేషణ లేకపోతే. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ స్వార్థానికి ఎవరి మనిషి మీ స్వార్థానికి ఉపయోగపడతాంటే మీరు ఒక రకంగా ఉంటారు, వాళ్ళు మీ స్వార్థానికి ఉపయోగపడటం లేదు అనుకోండి, వాళ్ళ పట్ల మీరు ఇంకో రకంగా ఉంటారు. వాళ్ళు మన స్వార్థానికి ఉపయోగపడినప్పుడు ఇలా ఉన్నాం, వాళ్ళు మన స్వార్థానికి ఉపయోగపడటం లేదు కాబట్టి ఇలా ఉంటున్నాం. ఆ చిన్న విషయం కూడా మీరు గుర్తించలేదు ఇంత కాలం మీరు భగవద్గీత చదివి. జ్ఞానం మాట ఏదైంది, ఆత్మజ్ఞానం అది. ఓకే, ఒక మనిషిని తీసుకోండి, వాడు న్యూట్రల్గా ఉన్నాడనుకోండి, మీకు ఇష్టడు కాదు అయిష్టడు కాదు, వాడు ఎప్పుడైనా మనకు భవిష్యత్తులో మన స్వార్థానికి ఉపయోగపడతాడని మీరు అనుకున్నారనుకోండి, ఒక్కసారి సడన్ గా మీకు మంచివాడు అయిపోతాడు, ఆ గంటలు అయిపోతాడు. అంటే మానవుడికి స్వార్థం కేంద్రంగా జీవిస్తాడు. స్వార్థం ఉన్నవాడికి ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా పరమార్థం అందదు వాడికి. మనం ఒకేసారి 100కి 100 రూపాయలు స్వార్థం తగ్గించుకోవాలి, కొంత తగ్గించుకుంటే కనీసం 50% తగ్గించుకుంటే సమాజానికి ఎంతో ఉపయోగపడగలం. కనిచేపు నేను ఇప్పుడు 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తొందరలేదు, మీ దేహాన్ని మర్చిపోవడం, మీకేదో పేరు ఉంది కదా దేహానికి, ఆ పేరుని మర్చిపోయి ఇంకా ప్రపంచం ఏముందో చెప్పడం ఏమి లేదు. ప్రపంచం అంటే ఏం లేదు, రూపంలో నామం, దాన్ని మైనస్ చేస్తే సృష్టి లేదు, క్రియేషన్ లేదు. అసలు ప్రశాంతంగా అలా కూర్చోండి, మీ రూపాన్ని మర్చిపోండి, మీ పేరు మర్చిపోండి, ఏముంటే చెప్పండి. అంటే మనకి ఇదే నిజం, ఇదే చైతన్యం, ఇదే ఆత్మ, అన్ని ఇదే, ఏ శరీరమే అన్ని సర్వస్వం ఇదే, ఇదే ఆత్మ, ఇదే చైతన్యం. ఇది చనిపోయినప్పుడు మనం చనిపోతున్నాం, ఇది పుట్టినప్పుడు మనం పుట్టాం, అంతా ఇదే. ఆ దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని నిరంతరం ఆలోచించడం వల్ల, దాన్నే కేంద్రంగా పెట్టుకుని జీవించడం వల్ల, దాన్నే కేంద్రంగా పెట్టుకోవటం నీకు రాగద్వేషాలు వస్తున్నాయి. దేహమే నువ్వు అనుకోవటం వల్ల ఆ ఏది నువ్వుగా ఉన్నావు అని చెప్పి నీకు అది తెలియటం లేదు. నేను నేను అంటాం, ఆ నేను కూడా మంచిగా చూడబడతాను. నేను 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 అంటున్నాను కదా, మనం ఆ నేను కూడా మన చేత చూడబడతాను. అది మనం కాదు, అది మన చేత చూడబడుతుంది. మన మనసులో వచ్చే వికారాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి, ఇవన్నీ మన చేత చూడబడుతున్నాయి. నువ్వు నిజం, నీ చేత చూడబడేది ఏది నిజం కాదు. ఈ నేను కూడా మనం నేను నేను అంటున్నా, అది కూడా నా చేత చూడబడుతుంది. మన చేత అది కూడా దృశ్యమే, అది కూడా నిజం కాదు. బుల్లి నేను, మనం నేను నేను అంటున్నాను చూడండి, చాలా బుల్లి నేను. లిటిల్ ఐ, స్మాల్ ఐ, బాడీ బండ్ ఐ, బుల్లి నేను, బుల్లి నేను, బుజ్జివాడు, చాలా బుల్లి నేను. ఈ నేను అర్థం చాలా చిన్నది. నేను దీనికోసం లక్షలాది జన్మల పెట్టుకుపోతాను. నువ్వు పూజలు చేసుకో, జపం చేసుకో, నా జోలికి రాదు, నన్ను అలా ఉండని అంటుంది. మనం చెప్పే నేను చాలా చిన్నది, చాలా చిన్నది. పైగా ఇది నిజం కాదు, చాలా చిన్నది నిజమైతే పాదు, ఆ చాలా చిన్నది అది నిజం కూడా కాదు. అది దానితోటి తాదాక్ష్యం పొందటం వల్ల లక్షలాది జన్మలు, కోట్లాది జన్మలు ఇలా ప్రవాహం లేని ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అది చిన్న విషయం, నువ్వు మనకు అర్థం కాకపోతుంది. అది కూడా ఒక తలంపు, బాగా మూల తలంపు అంటారు, అది కూడా తలంపే కానీ మూల తలంపు. అది ఎంత బహు చిన్నది, అది దాంట్లోంచి విలువ లేకపోవటం వల్ల మనం ఈ చీకట్లో పడి ఉన్నాం. చిన్న నేను శరీరమే ఆత్మని చెబుతుంది, శరీరమే నువ్వని చెబుతుంది, మనస్సే నువ్వని చెబుతుంది. ఎందుచేత వాటిని ఆధారంగా పెట్టుకున్నది బతుకుతాను. దాన్ని బట్టి వృద్ధి అవుతుంది, శరీరాన్ని బట్టి మనసును బట్టి వృద్ధి అవుతుంది. రాగద్వేషాలు శరీరానికి, మనసుకి రాగద్వేషాలు, కానీ చైతన్యానికి రాగద్వేషాలు ఏంటి? ఆ చిన్న నేను దేహాన్ని మనసును ఆధారం పెట్టి బతుకుతాను. ఓ చిన్న తప్పది, ఆ చిన్న నేను బహు చిన్న నేను. ఆ లిటిల్ అయి మహాసముద్రాన్ని పోల్చుకుంటే మీరు, ఆ మహాసముద్రం చైతన్యం అనుకోండి, అందులో బుడొక్క ఆ తుంపర లాంటిది చిన్న నేను. ఈ తుంపర కోసం సముద్రాన్ని వదులుకుంటున్నాను. అది బుడొక్కడ కాదు, చిన్న తుంపర. ఆ తుంపర ద్వారా తదాక్ష్యం పొందటం వల్ల మహాసముద్రాన్ని మిస్ అయిపోతున్నాం మనం. అది తుంపర, ఓ మహాసముద్రంలో బుడక్ కూడా కాదు, పైకి సముద్రమే పైకి లెలిస్తాంటే కేటాలు వచ్చే తుంపరు, అటువంటి చిన్న తుంపర నేను. దాన్ని దానితో తదాక్ష్యం పొందటం వల్ల ఇక్కడ ఉన్న లోపల ఉంటుంది వైభవాన్ని, ఆత్మ యొక్క వైభవాన్ని, ఆ మహదానందాన్ని మనం పోగొట్టుకుంటాం. నేను ఉపనిషత్తులు చెప్తాడు, లోపల కొండలో అన్నం ఉంది, అన్నం ఉన్న పైన మూత ఉంటే అన్నానికి కనపడినవదు. లోపల అన్నం ఉన్నా ప్రయోజనం లేదు, పైన మూత ఆ లోపల అన్నాన్ని మనకు కనపడినవదు. ఈ లోపల ఉన్న ఆనందాన్ని ఇది ఈ నేను ఈ బుడి నేను పైన మూత కింద అడ్డొస్తుంది. ఆ మూతను ఎవరైతే తీసో పక్కన పెట్టగలిగాడు వాడికి లోపల ఉన్న ఆనందం అందిస్తుంది. కానీ దీని పక్కన తీసి పెట్టడం కష్టం. ఏది ఈ మూత? అది ఎందుకు పడగలైనా అది ప్రతి వాడికి బంగారంలా కనిపిస్తుంది. ఈ అహంకారం కంటే మన ఇంట్లోని పేడ మెరుగు. మన ఇంట్లోని పేడ తీసుకెళ్లి పొలంలో వేస్తే 4 బస్తాలు ఎక్కువ పడుతుంది. దాని విలువ కూడా ఈ నేనికి లేదు. ఇంటికి పనికిరానికి మనకు బంగారంలా కనిపిస్తాను. అంటే ఈ బంగారంలా కనిపిస్తాను కాబట్టి ఆ మూకుని మనం హృదయం మీద మూత వేసి ఆ మూకుని మనం బయటకు చేయకపోతే తీరకపోతున్నాం. అంటే లోపల ఆనందం ఆ చైతన్యం మనకు అందటం లేదు. ఆ చావు లేని స్థితిలో పొందలేకపోతుంది. ఓ చిన్న తొంపురాదు, చాలా వెరీ లిటిల్, స్మాల్ అది, స్మాల్ అది, వెరీ 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 లిటిల్. అయితే రామానుజుల వాళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో ఏం చెప్పారంటే, మీ శరణాగతి శరణాగతి చేయటం అని చెప్పబోతుంది అన్నారు. భగవంతుడికే కాదు, భగవంతుడికి భక్తుడికి సేవ చేసినా పోతుంది అంటారు వాళ్ళు ఆచార్యులు. వాళ్ళు రామభక్తుడు భరతుడు, భరతుడికి సేవ చేసిన వాడు శత్రుఘ్నుడు. అంటే భగవంతుడికే కాదు, భగవంతుడి తాడికి భక్తుడికి సేవ చేసినా ఈ చిన్న నేను పోతున్నాను. ఏది మహాసుఖం మీకోసం ఎదురు చూస్తాను. లోపల ఉంటుంది సుఖం, లోపల శాంతి మన కోసం ఎదురు చూస్తాను. వ్యక్తం ఉంటుంది కోసం ఈ భూమి నేమ్లోంచి మనం బయటపడలేకపోతున్నాం. అది ఏం చేస్తుంది? ఏదైతే నువ్వు కాదో దాంతో తాదాక్ష్యం పొంది ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు? ఆ సత్పురుష సహవాసం కూడా పూర్వపుణ్యం లేకపోతే సాధ్యం కాదని ఆచార్యుల వారు చెప్పారు. సజ్జన సాంగత్యం నువ్వు చేయలేవు పూర్వపుణ్యం కనుక లేకపోతే. అందుకే మన వాళ్ళు సత్కర్మ చేయమని చెప్పారు. కొంతమంది సత్కర్మ చేస్తూ ఉంటారు కానీ గమ్యం మర్చిపోరు, వాళ్ళు జ్ఞానులు అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది సత్కర్మ చేస్తుంటారు, పొందవలసిన గమ్యం. ఈ సత్కర్మే గమ్యం అనుకోరు. ఈ సత్కర్మ, ఈ సత్కర్మలు వచ్చే ఫలితమే గమ్యం అనుకోరు. మన రోడ్డు మీద వెళ్తా అంటే బట్టల మీద దుమ్ము పడతా ఉంటుంది. కానీ మన బట్టల మీద దుమ్ము పడితే బాగుండని ఎవరు అనుకోరు. సత్కర్మ చేయటం వల్ల కూడా మీకు కొంత గౌరవం రావచ్చు. కానీ ఈ లక్ష్యాన్ని ఎవరైతే మర్చిపోయి గౌరవాన్ని అట్లా పట్టించుకోవడం, ఈ గౌరవం కూడా స్వప్నం అనుకుంటాడు. ఏం చేద్దా, మరి గౌరవంతో తాదాత్యం పొందాడనుకోండి, వాడు సత్కర్మ చేస్తున్నాడు గౌరవంతో తాదాత్యం పొందాడనుకోండి, వాడు స్వరూపానికి దూరం అయిపోతాడు, జ్ఞానానికి దూరం అయిపోతాడు, అసలు వస్తున్న లక్ష్యానికి గమ్యానికి దూరం అయిపోతాడు. చాలా మెలకువగా ఉండాలి. కానీ గౌరవం వస్తే గౌరవంతో తాదాత్యం పొందకూడదు. మీ గౌరవంతో తాదాత్యం పొందరనుకోండి, మీరు చెప్పిన అగౌరవం వచ్చే మీకు దుఃఖం కాదు. మీ గౌరవాన్ని ఆశించాలనుకోండి, అగౌరవం వచ్చే మీకు నష్టం లేదు. కానీ గౌరవాన్ని ఆశిస్తాంటే అగౌరవం వస్తే వెంటనే మీకు దుఃఖం వస్తుంది. అంటే జ్ఞాని ద్వంద్వాతీతుడు, ద్వైతానికి అతీతుడు. ప్రపంచం అంటే ద్వైతమే, నువ్వు నేను, నేను నువ్వు, అంతకన్నా ప్రపంచం ఉంది ఏమి లేదు. ప్రపంచం ఎడమిచ్చి చూడండి, నువ్వు నేను, నువ్వు నేను, అంత ప్రపంచం. ప్రపంచం నువ్వు నేను వాడు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇదే ప్రపంచం. ఈ ఫస్ట్ పర్సన్ గుడి నేనే, ఈ సెకండ్ పర్సన్ గుడి నేనే, థర్డ్ పర్సన్ గుడి నేనే, నువ్వు నేను వాడు. అంటే ఈ మూడు తప్ప ఇంకా ప్రపంచం లేదు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏం లేదు అని తీసేస్తే నా ప్రపంచం లేదు. భేదబుద్ధి చేస్తే ప్రపంచం ఉంది, అక్కడ ఏం లేదు. నువ్వు నేననే భేదబుద్ధి మనకు పోయిందనుకున్న ప్రయోగం ఎక్కడుంది? ప్రాక్టికల్ గా రండి, మనకు ప్రాక్టికాలిటీ ఉండాలి. ఏదో నీ అవిశేషణ ఉపనిషత్తులతో కలిసి ఇదంతా సున్నా. ఏదైనా ఆనందం ఉంటే నీ ముఖంలో కనపడాలి. అంతించినట్టుగా ఎలా కాలిపోతా ఉంటుందో, నేను ఉపనిషత్తులు అనే చదువుకున్నాను, నాకు జ్ఞానం వచ్చేసిందని నీ ముఖం చూస్తాను, నీ ముఖం కాలిపోతూ ఉంటుందనుకోండి, జ్ఞానం ఎక్కడ? ఎందుకు నీ ఉపనిషత్తులు ఏం చేసుకోవాలి? పొయ్యిలో పెట్టుకోవాలి. అంటే మీకు ఒక విషయం మీకు అర్థమైనప్పుడు అది మీరు ఎంతకొంత ఆచరించగలగాలి. ఆచరించలేకపోతున్నారనుకోండి, ఏదో అక్కడ తేడా ఉంది, లోపల ఏదో తేడా ఉంది, ఏదో భేదం ఉంది, ఏదో ఒక దుర్వాసన ఉంది, దాన్ని తీసుకు పక్కన పెట్టాను. అదే సాధన. అంటే నువ్వు కానిదాన్ని అనుకున్నంత కాలం నువ్వు ఎవరిగా ఉన్నావు అది నీకు తెలియబడదు. ఇక్కడ సిద్ధాంతం అది. ఎవరై హ్యూమన్ ఆంజనేయస్వామి ఉంటాడు, నేను అందరినీ శిక్షిస్తాను, ఎవరెవరైతే నీకు అపచారం చేశారో, ఎవరైతే పొరపాట్లు చేశారో చెప్పిన ఆంజనేయస్వామి అన్నట్టు అంటే సీతమ్మ అంటుంది, చిన్న పొరపాటు కూడా చేయని మనిషి సృష్టిలో ఎవరైనా ఉంటే ఒకరిని చూపించు. అంటే ఎవరినైనా శిక్షిస్తావు నువ్వు? మనిషి పొరపాటు చేస్తాడు, దేవుడు క్షమిస్తాడు, నువ్వు దేవుడు పాత్ర పోషించు అని ఎవరంటారు? అన్నమాట సీతమ్మ అంటున్నది తల్లి, అమ్మ వృద్ధ అమ్మాయి. కొడుకు తల్లిని చంపేస్తుంటే, కత్తితోడు కోసేస్తంటే ఆ కొడుకు క్షేమం కోరుతా ఉంటుంది. అది అతని తల్లి. ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి మీ పీక్ కోసేస్తా ఉంటాడు అనుకోండి, ఇంకా వీడు బాగుపడితే బాగున్నాం, నన్ను చంపేసిన వాడు బాగుపడితే బాగున్నాం అనుకుంటా ఉంటుంది అతని తల్లి. ప్రేమ అంటే ఈ అర్జునుడు చెప్పిన మాట చూడండి, కృష్ణుడు పోయినప్పుడు, కృష్ణుడు నిర్వాణమైనప్పుడు మన అమ్మ పోయి, దేవుడు పోయాడు, కృష్ణుడు పోయాడు అని మన అమ్మ పోయింది. అంటే కృష్ణుడికి పాండవులకు ఉన్నటువంటి అనుబంధం, అంటే వాళ్ళందరూ ఎవరు దైవీ సంపద గలవాళ్ళు. ఇంకొక అనుబంధం ఏంటి? ఎవరితోటి? పాండవులతోటి. కృష్ణుడికి ఎందుకంత అనుబంధం కావాలి? కౌరవులతో ఎందుకంత అనుబంధం లేదంటే అక్కడ ఏంటంటే పక్షపాతం అని కాదు, కృష్ణుడికి పక్షపాతం ఉందని కాదు, అదేంటంటే దైవీ సంపద గలవాళ్ళు. ఎవరు? పాండవులు దైవీ సంపద గలవాళ్ళు. ఆడిన మాట తప్పాడని లోకం అనుకునే ఇబ్బంది లేదు. భక్తుని రక్షించలేని ఆ ముఖ్యుని రథం నుంచి పైకి ఎగిరి కిందకు ఉరికి పరిగెత్తాడు భీష్ముడి వైపు. అయితే కృష్ణుడు పరమాత్మని ఆయనకు తెలుసు. ఎవరికి? కృష్ణుడు పరమాత్మని ప్రహ్లాదుడికి తెలుసు, కొంతమందికి తెలుసు, భీష్ముడికి కూడా తెలుసు, నారదుడికి తెలుసు. కృష్ణుడు పరమాత్మని కౌరవ సైన్యంలో ఉన్నాడు అవటాన్ని, కౌరవ పక్షం ఉన్నాడు ఎవడు? భీష్ముడు. కౌరవ పక్షంలో భీష్ముడు ఉన్నాడు, కృష్ణుడు పరమాత్మని తెలుసు ఆయన. భీష్ముడు ఒక మాట అంటాడు, నన్ను చంపటానికి నువ్వు రథం నుంచి దిగి కిందకి దిగి పరిగెత్తుకు రావాలా అంటాడు. నల్ల నగలు కదా, డెకరేటెడ్ ముస్తాబ్ అంటే ఇష్టం కృష్ణుడికి. నల్ల వస్తువులు కూడా పెట్టుకున్నాడు ఆ రోజునే. మామూలు రోజు వస్తువులు పెట్టుకుంటాడు, గుడిసెలు అయ్యే పెట్టుకుంటాడు. ఆ రోజు పైకి ఎగిరి కింద ఉరికినప్పుడు ఈ గుడిసెలన్నీ చల్లా చేరైపోయినాడు, బట్టలు చిరిగిపోయాను. విష్ణు చక్రం లేదు, రథచక్రం పుచ్చుకుని పరిగెడతాడు. అప్పుడు భీష్ముడు ఏమంటాడంటే, ఎంత అత్తగాసేది నన్ను చంపడానికి, అది రథం నుంచి నువ్వు దిగాలా అంటాడు. స్వాగతం అన్నాడు. ఆ చేతిలో ఉన్న బాణాలన్నీ కింద పడేశాడు. ఎవరే భీష్ముడు, నీ చేతిలో నేను మరణిస్తే నాకు అంతకంటే ఏం కావాలి? ఇమ్మీడియట్ గా మోక్షం వస్తున్నాడు. నీ చేతిలో నేను మరణించానుకో, నాకు ఆ క్షణంలో మోక్షం వస్తుంది, అంతకంటే ఏం కావాలి నాకు? ఏదో కౌరవులు అన్నం పెట్టాను, అన్నం తిన్నాను కాబట్టి యుద్ధం చేస్తాను. నాకు కావాల్సింది మోక్షం. నాకు నీ చేతిలో నేను మరణించాననుకో, నాకు ఇమ్మీడియట్ గా మోక్షం వస్తుంది. అది బాణాలు కింద పడేస్తాడు. ఏం చేద్దా, కృష్ణుడు దేవుడు, కృష్ణుడు పరమాత్మ, ఆయనలోనే మనం ఐక్యం అవ్వాలన్న అనుభవం భీష్ముడికి ఉంది. అంటే భక్తుల దృష్టిలో భీష్ముడు ఒకడు. ఆ పెద్దవాళ్ళ యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే, పెద్దవాళ్ళ యొక్క హోందాత నాడు ఏడు మాట్లాడినా ఏడు మాట్లాడినా అందంగా ఉంటుంది. భీష్ముడు, ద్రౌపది నువ్వు చాలా పెద్ద భక్తుడు, తాతగారు ప్రపంచంలో భారతదేశంలోని పెద్దవాళ్ళు, నువ్వొకడు మహాభక్తుల్లో నువ్వొకడు. నన్ను కౌరవ సభలో ఆధారం చేస్తుంటే చిన్న పొరపాటు, అది పొరపాటు నువ్వు ఖండించలేదు. కౌరవ సభలో నన్ను అగౌరవపరిచినప్పుడు నువ్వేం ఖండించలేదు. అంటే భీష్ముడు అంటాడు, వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళు పెట్టిన అన్నం తిని ఇలా తయారైన అంటాడు. భీష్ముడే కావచ్చు, ఆ కౌరవులు పెట్టిన అన్నం తిని వాళ్ళతో సహవాసం చేసి అని చెప్పి అలా తయారైన అన్నాడు. నువ్వు ఎంత అనుమచ్చిందో చూడండి అన్నమాట. ఇప్పుడు ఈ మాట, ఈ భీష్ముడు మాట నోటంటే, ఈ మాట వచ్చినప్పుడు మనకి భీష్ముడు పట్ల గౌరవం తగ్గది పెరుగుతుంది. దానికి అర్థం చేసుకోండి, అట్లు ఎనాలసిస్ చేయండి. భీష్ముడు ఏమన్నానంటే, నువ్వు పెద్దవాడు, మహాభక్తుడు, పైగా విష్ణు సహస్రనామాలు ఆయనే చెప్పాడు. ఎవరు భీష్ముడు చెప్పాడు, అంతర్వాడు నువ్వు. పైగా కృష్ణుని సమక్షంలో చెప్పాడు, మామూలుగా చెప్పడం దేవుని ఎదురుగా పెట్టుకుని విష్ణు సహస్రనామాలు చెప్పడం అంటే సామాన్యం కాదు. ఎవరో చాటును వంచే కూర్చుని చెప్పడం కాదు, పరమాత్మ దగ్గర పెట్టుకుని చెప్పాడు. అప్పుడు అంటాడు భీష్ముడు, ఏంటి నువ్వు ఎంత పెద్దవాడు, మీరు చేసేది పొరపాటు, నువ్వు కౌరవాన్ని, నువ్వు కౌరవాన్ని వాళ్ళని ఖండించలేదు, ఖండించాలి కదా, అక్కడ పొరపాటు నువ్వు ఖండించాలి కదా అంటే వాళ్ళతో వాళ్ళు పెట్టిన అన్నం తిని వాళ్ళతో సహవాసం చేసి అలా తయారన్నాడు. ఎవరు భీష్ముడు. ఈ మాట భీష్ముడు అన్నప్పుడు జనరల్గా మనకు భీష్ముడి మీద గౌరవం పెరుగుతుంది, మనకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అంటాడు, వంటింట్లో ఉన్నప్పుడు ఎట్లా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడ కూడా మనిషి అనుకుంటుందట. మనం ఆ చెడు స్నేహాలు చేసేటప్పుడు, ఆ చెడు స్నేహాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళలోని చెడ్డ ఎంతగానో మనకు అంటుకుంటుందని చెప్పాడు. అంచేత నీ మనసును తీసుకో పక్కన పెట్టు. ఏంటంటే ఈ మనసు ఎన్నో జన్మల నుంచి ఓసల్లో మోసుకొస్తాం. నీ మనసు ఈ వేళ అలా తయారైందంటే కారణం ఈ జన్మ ఒకటే కాదు, లక్షలాది జన్మల నుంచి నీ మన శరీరాలు మారిపోయి, శరీరాలు మారిపోయి ఈ మనసు అదే కంటే జీవుడు అదే కంటిన్యూ అవుతున్నాడు. ఈ రోజు నీ మనసు ఎలా ఉందండి, ఒక్క జన్మ వల్ల నీ మనసు రాలేదు, ఎన్నో లక్షలాది జన్మల నుంచి వాసనలు మోసుకొస్తాం, నీ మనసు అలా తయారైంది. శరీరాలు మారిని లోపల నీ మనసు మారలేదు, మనసు అలాగే వస్తుంది. అంటే ఇలా నీ మనసు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఒక రోజు వల్ల ఇది వచ్చింది ఈ స్టేటస్ అనుకోకు, అనేక వేడి జన్మ నుంచి సంస్కారాలు వాసనలు తలంపులు నీ మనసు మోసుకొస్తుంది. ఒకసారి మనకి ఏం చేయాలంటే, ఏమి లేదు అనుకోకూడదు. ఇప్పుడు మనకు ఒక ఇంటికాడ పైసు కూడా లేదనుకోండి, ఆ పైసు దగ్గర నుంచి సంపాదన మాలు పెట్టాలి. అలా ఒక్క మంచి గుణం కూడా మీకు లేదనుకోండి, ఊరికి మన కోసం కనుక్కోండి, ఒక మంచి గుణం కూడా లేదనుకోండి, ఆ ఒక్క మంచి గుణం సంపాదించడానికి సాధన పెట్టాలి. ఒకసారి 0 పాయింట్ దగ్గర నుంచి సాధన పెట్టాలి. మనకు సెంటు భూమి కూడా లేదనుకోండి, సెంటు భూమి కూడా లేదు కదా ఇంకా సంపాదన ఏంటి అనుకోకూడదు, కనీసం వన సెంటు అయినా కొంటే కానీ సంపాదన ప్రారంభం. అలాగే దైవీ సంపద మనకు అసలు లేదనుకోండి, దైవీ గుణాలు ఒకటి లేదనుకోండి, ఆ 0 పాయింట్ కలిసి ఒక్క మంచి గుణాలను సంపాదన, 0 పాయింట్ కలిసి ఒకసారి మనం అభివృద్ధిని సాధించాలి. ఇప్పుడు దైవీ గుణాలు మనలో ఒకటి లేదనుకోండి, లేదు లేదని కూర్చోకూడదు, ఆ దైవ గుణాలు సముపార్జనకి 0 పాయింట్ కలిసి ప్రారంభించాలి. అంటే నిరుత్సాహం పడకూడదు. అంటే నీ మనసు ఇప్పుడు ఇలా తయారైందంటే నువ్వు పుట్టి ఎంతకాలండి, 50 సంవత్సరాలండి. ఈ 50 సంవత్సరాలలో నువ్వు అలా తయారవ్వలేదు, అనేక గత జన్మలు నీకు వెళ్ళిపోయినాయి. ఆ గత జన్మల్లో పొందిన సంస్కారాలను బట్టి నీ మనసు అలా ఉండదు, అది అర్థం చేసుకో. నీ శరీరానికి 50 సంవత్సరాలు, నీ జీవుడికి చాలా వయసు ఉంది, దాన్ని అర్థం చేసుకో. అంటే నీ జీవితంలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటో ప్లస్ పాయింట్స్ ఏంటో నువ్వు బాగా అర్థం చేసుకో. అంటే నువ్వు పోగొట్టుకోవాల్సినవి పోగొట్టుకుంటావు, నువ్వు సంపాదించవలసినవి సంపాదిస్తావు. ఎవరికో భగవద్గీత 700 శ్లోకాలు వచ్చినాం, నాకు ఒక్క శ్లోకం కూడా రాదు, నేను ఒక్క శ్లోకం నేర్చుకోవడం కంటే ప్రారంభించను. అసలు ప్రారంభించి ప్రయాణం అలా గడప దాటమంటున్నారు. ఇక్కడ అవసరమైతే 0 పాయింట్ కానీ నువ్వు స్టార్ట్ చేయి. ఇందుకే భగవాన్ ఏం చెప్తున్నారు, నీ మనస్సు ఇవాడ వచ్చింది కాదు, అనేక జన్మ నుంచి మనస్సు వస్తుంది. నీ మనస్సును నువ్వు బాగు చేసుకో, నీ మనస్సును నువ్వు ఉటో చేసుకో, నీ మనస్సును మిత్రుడిగా మార్చుకో, నీ మనస్సుతో నువ్వు స్నేహం చేసుకో, నీ మనస్సును మచ్చిక చేసుకుని నువ్వు అభివృద్ధి రావడానికి కృషి చేసుకో. నీ మనస్సును నువ్వు కంగారు పెట్టుకోవద్దు, నీ మనస్సును నువ్వు పాడు చేసుకోవద్దు. అది 20 లోపలికి వెళ్ళి కొలుగు మనకేం తెలుస్తుందండి, జన్మల నుంచి విడిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. జన్మను తీసుకొచ్చే సంస్కారాల్లోంచి, జన్మను తీసుకొచ్చే వాసనలోంచి విడిపోతున్నట్టుగా మనకు అనుభవం అవుతా ఉంటుంది. 20 లోకి 20 యొక్క గుహలోకి, 20 యొక్క లోయల్లోకి వెళ్ళే కొలుగు. ఇంటికి ఎవరు ఏమడుగుతున్నారంటే నేను ధ్యానం చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకోవాలంటారా కళ్ళు తెలుసుకోమంటారని అడుగుతున్నారు. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే ఎట్లయినా చేయవచ్చు, నీ సంస్కారాన్ని బట్టి చెయ్యి. నువ్వు కళ్ళు మూసుకోవచ్చు కళ్ళు తెరుచుకోవచ్చు, కానీ మనసు లోపలికి వెళతాందో లేదో చూసుకో. నువ్వు ఇంజక్షన్ చేయించుకున్నా ట్యాబ్లెట్స్ వాడినా నీకు రోగం తగ్గుతుందో లేదో చూసుకో. నువ్వు కళ్ళు మూసుకోవడున్నావా కళ్ళు తెరుచుకున్నావాండి కాదు, అంటే నీ మనస్సు లోపలికి వెళతాందో లేదో నువ్వు చూసుకో. అది లోపలికి ప్రయాణం చేస్తుందో అన్వేషణ అది లోపల వస్తున్నాయి అన్వేషణ చేస్తుందా అది లోపలికి వెళతాందా, నీకు అసలు లోచూపు కలిగితే నీకు అశాంతి తగ్గిపోతుందండి. నీ లోపల అనేక తలంపులు ఉన్నాయి, పునర్జన్మం తీసుకొచ్చే తలంపులు ఉంటాయి, కంగారు పడతాయి, వరదలాగా పైకి పొంగితే వస్తూ ఉంటాయి. గత జన్మలో చేసిన వాసనే సంస్కారం ఈ తలంపు రూపంలో వస్తుంది. గత జన్మ నుంచి వచ్చిన వాసనలే ఈ తలంపును కలగజేస్తుంది. అది నువ్వు కాదని అర్థం చేసుకుని అందు నుంచి విడిగొట్టడానికి ప్రయత్నం చేయి, దాంతో తాదాక్ష్యం పొందకు. నీకు అనేక రకాల తలంపులు వస్తూ ఉంటాయి కదా, రాని వస్తే రాని ఉండి వాటితో తాదాక్ష్యం పొందొద్దు, జత కట్టద్దు వాటితోటి. నీ మనసులు మటుకి పరిశుద్ధం అవ్వకుండా చూసుకో. గాంధీ గారి అమెరికా ఇంగ్లాండ్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తల్లితో చెప్పండి ఇంగ్లాండ్ వెళ్తున్నాయని చదువుకోవడానికి. తల్లి ఏముందంటే కొంతమంది కొన్ని విషయాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ సారా ఇంగ్లాండ్లో చాలా మంది సారా తాగుతారని మాంసం తింటారని చెప్పుకుంటున్నారు. నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి సారా తాగటం మాంసం తింటాం నేర్చుకుని నువ్వు పెద్ద పెద్ద డిగ్రీలు వచ్చి పుచ్చుకున్నా పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్నా అనవసరం అని చెప్తున్నావు. నువ్వు పాడైపోయిన తర్వాత డిగ్రీ ఎందుకు, నువ్వు పాడైపోయిన తర్వాత ఆ డిగ్రీ ఏం చేసుకుంటావు, నువ్వు మిమ్మల్ని ఏం పోషించక్కర్లేదు. నువ్వు బాగా చదువుకొస్తే మంచిదే, అది ఆకర్షణ, మాంసం ఆకర్షణకి సారా ఆకర్షణకి నువ్వు లోబడకుండా వచ్చి చదువుకుని వస్తే మంచిదే. ఒకవేళ మాంసం తిని ఆ సారా తాగడం అది కూడా నేర్చుకుని డిగ్రీ తెచ్చుకుంటావు అంటే ఈ డిగ్రీ అనవసరం అని చెప్పిండేమో. డిగ్రీ అనేది సెకండరీ, నీ చదువు అనేది సెకండరీ, రెండో పక్షం నీ చదువు అనేది. నువ్వు పాడైపోయిన తర్వాత నీ సంపాదన మాకెందుకు, నీ డిగ్రీలు మాకెందుకు అన్నావు. అంటే నీ మనసుకి భగవాన్ ఏం చెప్తున్నారంటే నీ మనస్సును కలుషితం కాకుండా చూసుకో. కొంతమంది పొల్యూట్ చేస్తారు ఏదో విషయాల వల్ల, ప్రపంచంలో ఉన్న విషయాలను చూసి ఆ విషయాలకు ఆకర్షించబడి నీ మనస్సును కలుషితం చేసుకో. నీ మనస్సును పాడు చేసుకోవద్దు. అది కృష్ణుడు చెప్తాడు, ఇందే శరీరం కంటే ఇంద్రియముల గొప్పది, ఇంద్రియముల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. నీకు ఆత్మజ్ఞాన స్వల్పార్జన బుద్ధి మీద ఆధారపడిందా, బుద్ధి పాడైపోయిన తర్వాత ఇంకా నువ్వు చేసేది ఏమిటి, ఎన్ని ఉన్నాయి ఏమి లాభం లేదు. శరీరానికి అన్నిటికంటే ఏది ముఖ్యం, ప్రాణం. ఆ ప్రాణం పోయిన తర్వాత ఏంటి, ఇంకేముంది, ఏమి లేదు. అలాగే నీ బుద్ధి పాడైపోయిన తర్వాత నువ్వు అన్ని విధాలా పాడైపోయినట్టే ఇంకా. అది నీ బుద్ధిని పాడు చేసుకోవద్దు, నీ బుద్ధిని పాడు చేసుకోవద్దు, నీ బుద్ధిని కలుషితం చేసుకోవద్దు. వేషాలు గుర్తి ఏంటంటే రామాయణంలో చెప్పాడు వాల్మీకి, వాల్మీకి ఎన్నో మంచి మాటలు చెప్పాడు. మీరు ఏదైనా మంచి గుణం ఉందనుకోండి, వేషంలో నా మంచి గుణాన్ని చూడలేడట్టు వాడు. వీళ్ళ గురించి యేసుక్రీస్తు చెప్పాడు బాగా బైబిల్లో, వాళ్ళు కంటిలోన దూరాలను చూసుకోకుండానండి, ఎదుటిలో వాడి కంటిలోన నలుసులు చూస్తూ ఉంటారు. ఈ బైబిల్లో యేసు చెప్పాడు ఈ మాట. అలా చూసేవాళ్ళు మనకు కనిపిస్తారంటే మనం ఉద్రేగపడకూడదు, వాళ్ళ నేచర్ అంత అనుకోవటం మొదలైనటువంటి. వేసవకాలం ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది. శీతాకాలం ఎలాగ ఉంటుంది, చల్లగా. శీతాకాలం మనకు చలేస్తాం అనుకోండి ఆశ్చర్యపోతాం, కాల ధర్మం అనుకుంటాం. వేసవకాలం వేడిగా ఉంటుంది అనుకోండి, ఏంటి వేసవకాలం వేడిగా ఉంది అనుకుంటాం, అది కాలధర్మం, ఆ ఋతువు యొక్క ధర్మం అనుకుంటాం. అలాగే ఒక నేచర్ మంచిది, ఏంటి వాడి నేచర్ ఎలా ఉందని మనం ఉద్దేశపడకూడదు, అది వాడి నేచర్, వాడి స్వభావం. ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి ఎంతో సాధన ఉంటాయి, కానీ సాధన ఉన్నా దైవానుగ్రహం లేకపోతే స్వభావం మారదు. ఒక మనిషి తన స్వభావాన్ని మార్చుకోవడానికి సాధన ఉంటే సరిపోదు, దైవానుగ్రహం కూడా ఉండాలి. ఒక సాధన సరిపోదు, స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. నువ్వు ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, దేవుని అనుగ్రహం ఉండాలి, అప్పుడు కానీ నీ స్వభావం మారనే మారదు. కొంతమంది మాటలు బంగారంలాగా ఉంటాయి, అమృతంలాగా ఉంటాయి. ఆ మాట తీరు ఆ సంస్కారం, ఆ జన్మాంతరం నుంచి వస్తుంది ఆ సంస్కారం. అది ఒక అది భగవాన్ చెప్పాడు, ఉడికే మీ 50 సంవత్సరాల్లో ట్రైనింగ్ వల్ల రాలేదు, జన్మాంతరంలోంచి పూర్వజన్మలోంచి ఆ సంస్కారం, ఆ తలంపు, ఆ సివిలైజేషన్, నాగరికత, ఆ సంస్కృతి, ఆ సభ్యత, ఆ వైభవము, ఆ టీవీ అన్ని జన్మాంతరం నుంచి వస్తున్నాయి, కానీ ఉడికే 10 సంవత్సరాలు నేర్చుకుంటూ వచ్చేది కాదు. నేను పాలకల్లో ఒకసారి ఒక షావుకారు గారి ఇంటికి వెళ్ళాను. అది మా అప్పటికే చాలా ముసలాయన అయిపోయారు. ఆ కోణంతో నమ్మని ఆ చక్రకేళి గారే వేలాడతాం అక్కడ. అదే రోజు ఒక అచ్చిపండు పెడతారు కానీ పొద్దున్న ఒక అచ్చిపోయిన సాయంత్రం అచ్చిపోయినాడు. మీరు గెల ఎలా అడిగేశారు ఇక్కడ ముసలాయనకేమో ఫ్రెష్గా కొని తెచ్చి కాకుండా గెలలో అచ్చిపండు తీసి పెడుతున్నారు, ఈ ముసలాయన మీరు బాగానే చూస్తున్నారు అన్నారు. పైగా టౌన్ కదా, ఈ గెల గెల ఎలా అడిగి చేస్తున్నారు ఒక అచ్చిపండుని పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి. ఈ ముసలాయన మీరు ఎంత బాగా చూస్తున్నారంటే అన్నారు మామూలుగా. అంటే ఇప్పుడు చూడమనుకోండి, చచ్చిపోయిన తర్వాత చూడాలనిపిస్తుంది అనుకోండి, అది మనిషి ఎక్కడ దొరుకుతాడు అండి అక్కడ. అప్పుడు నేను అనుకున్నాను ఆ బహుశా ముసలాయన పోరాటం అనిపించింది నా. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే ఆ కలుషితం, నీ బుద్ధిని కలుషితం అవ్వకుండా చూసుకో. చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండు, చేసే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండు. అంటే నీ ధ్యానంలో నువ్వు అభివృద్ధిలోకి వస్తున్నావు అనుకో, దానికి గుర్తు చెబుతుంది అర్పకం. నీకు జ్వరం తగ్గిపోయే కూడా ఆకలి వస్తుంది. అలాగే మీకు శరీరానికి జ్వరం తగ్గిపోయిందంటే మీకు సహజంగా ఆకలి ఎలా వస్తుందో, భగవాన్ మీకు ధ్యానంలో మీరు అభివృద్ధిలోకి వస్తున్నారనుకోండి, మీ మనస్సు సహజంగా సరళంగా బయట విషయాలను పట్టించుకోవచ్చు. మీ పనిలో మీరు చేసుకుంటూ ఉంటారు బయట విషయాలు పట్టించుకొని చెవులను చేస్తారు, కళ్ళను చేస్తారు. ధ్యానం పటిష్టమయ్యేది, మీ ధ్యానం బలమయ్యేది, మీకు లోకవాసం తగ్గిపోదు. కానీ మంది వాళ్ళు పని ఏదో చేసుకుంటారు కానీ మిగతా విషయాలు పట్టించుకోరు. మీ ధ్యాన బలం పెరుగుతుందనుకోండి, లోపల మీకు లోచూపు కలుగుతుంది, శాంతి కలుగుతుంది. లోకం మిమ్మల్ని ఆందోళన పెట్టదు, లోకం మిమ్మల్ని అశాంతి తీసుకురాదు, లోకం యొక్క ప్రభావం మీద తగ్గిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ధ్యాన బలం వల్ల నెమ్మదిగా విషయాలకు దూరం అవుతూ ఉంటాం, చైతన్యానికి దగ్గర అవుతూ ఉంటాం. అసలు ఇంకోటి ధ్యాన బలం ఉన్నవాడు మాటలోనే తేడా ఉంటుంది, వాడు సంస్కారం తేడా ఉంది, వాడు క్వైట్గా ఉంటాడు. అంటే ఉపాసన అనేక రకాల అనేక ముందు అనేక కొంతమంది దేవుడి మీద రూపం మీద ధ్యానం చేస్తారు, కొంతమంది ఒక నామాన తీసుకుని ధ్యానం చేస్తారు, అక్షరాల మీద కూడా ధ్యానం చేస్తారు, కొంత హృదయం మీద మనస్సు నిలబెట్టి ధ్యానం చేస్తారు. అయితే భగవాన్ అభిప్రాయం ఏం చెప్తున్నారంటే, హృదయం మీద మనస్సు నిలబెట్టి ధ్యానం చేసే వాళ్ళకి చల్లగా ఉంటుంది మనస్సు. అది ఇది కూడా ఉపాసన కేంద్రం, హృదయం కూడా ఉపాసన కేంద్రం. అలా చల్లగా ఉంటుంది, అలా కూడా మీరు చేయొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, మీ ధ్యానం తేలిక అవుతుంది. హృదయం మీద కనుక మనస్సు నిలబెట్టి, అంటే అందరినీ చేయమని కలవ కాదు, మీకు అది వీలైతే ఆ పద్ధతి మీకు నచ్చితే హృదయం మీద మనస్సు నిలబెట్టి ధ్యానం చేయొచ్చు. అప్పుడు మీ మనస్సు నిశ్చలం అవుతుంది, నిర్మలం అవుతుంది. ఇక భగవాన్ చెప్తున్నారు, మీకు ఏదైనా చెడు తలంపులు వస్తున్నాయనుకోండి, మీకు ఉపయోగమైన తలంపులు వస్తాయనుకోండి, యూస్లెస్ థాట్స్. ఉపయోగమైన తలంపులు మా దేవాడం పిల్లడు గారు కూడా, మా గురువు గారు కూడా కొన్ని విషయాలు మనం గురువుగా పెట్టుకోవాలి. ఆయన తోడు ఎవరైనా మంత్రి గారు మాట్లాడుతున్నారు కూడా, మంత్రి గారితో కూడా అయిపోయింది, మీకు అనేక పనులు ఉంటాయి వెళ్ళండి అంటారన్నమాట. నీకు పని ఉందని కదా, ఆయనకు పని ఉందని చెప్తాను. ఆ పేద గారితో మంత్రి గారు ఎవరైనా మాట్లాడుతున్నారు, ఎవరో మీకు దూరని పనులు ఉంటాయి, ఈ పనులు నాకు పనులు ఉన్నాయి చెడిపోతున్నాయని అలాగంటారు, మీకు అనేక పనులు ఉంటాయి వెళ్ళండి అని చెప్తారు. ఏమైనా ఆలోచనలు వస్తే, వాటిని మృదువుగా నెమ్మదిగా తొలగించు. అంటే నేను భగవాన్ చెప్పింది ఏంటో వాళ్ళకి నొప్పించకుండా తప్పించుకోవాలి. నేను భగవాన్ చెప్పింది నీకు ఏదో తలంపులు వచ్చాయి అనుకో, నీకేమైనా అది అంటే మృదువుగా సాఫ్ట్గా, నీకేదైనా అక్కర్లేని తలంపులు వస్తాయనుకో, నీ ఏదైనా యూస్లెస్ వాడితో ఎందుకో ఉపయోగం వాడితో నీ ఏదైనా సహవాసాలు జరిగినప్పుడు నీ ప్రారంభం చెత్తు అటువంటి స్నేహాలు వచ్చాయి అనుకో, ఆ నెమ్మదిగా ఆ మృదువుగా తొలగించుకో, సాఫ్ట్గా చెయ్యి, నెమ్మదిగా మృదువుగా నువ్వు తప్పించుకో. ఆ సంఘటన నుంచి తప్పించుకో, ఆ మనిషి నుంచి తప్పించుకో, ఆ తలంపుల నుంచి కూడా తప్పించుకో. ఒకవేళ మీ దేహ ప్రారంభాన్ని బట్టి అటువంటి తలంపులు వస్తాయి, కానీ ఈ రకంగా నువ్వు స్వీట్గా చేస్తే, అంటే స్టడీగా కనుక చేస్తే, ఆందోళన లేకుండా నెమ్మదిగా కనుక చేస్తే, నువ్వు తొందరలోనే సక్సెస్ అవుతావు. తొందరలోనే నువ్వు ప్రజాభ్యులు అవుతావు, తొందరలో నువ్వు సక్సెస్ అవుతావు. మరి దేని మీద ధ్యానం చేయమంటున్నారు, ఎవరి మీద ధ్యానం చేయాలంటే భగవాన్ ఏమంటారు, అది నీ ఇష్టం. శివుడి మీద చేయొచ్చు, విష్ణు మీద చేయొచ్చు, గాయత్రి చేయొచ్చు, దేని నీ చేయదు అన్నిటికంటే, నీకేనే ఏది అన్నిటికంటే ఏది బాగా ఇష్టమో దాని మీద. రామకృష్ణ పరమహంస గారు అనువారు, నీ మనవడ మీద నీకు ఎంత ఇష్టమో అంత ఇష్టం దేవుడి మీద ఉంటే నీకు మోక్షం వచ్చేస్తుంది అనేవారు. కృష్ణుని ఎవరు పెంచారు, యశోద పెంచింది కదా, యశోద పెంచింది. ఆ యశోద కృష్ణుని బాగా పెంచింది, బాగా పెంచేది వీడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అనుకునేది, అప్పటి వరకు బాగా ఉండదు. ఒకసారి వీడు ఈశ్వరుడే మా అనుమానం వచ్చింది, వాళ్ళు గౌరవించారు. ఇప్పుడు మన అబ్బాయి అనుకుంటున్నాం, వీడి పద్ధతి చూస్తే ఈశ్వరుడు లాగా అనిపిస్తున్నాడు అంటే గౌక్ని ఏమొస్తుంది, గౌక్ని మనస్సు ద్వారా. ఈ కృష్ణుడు కృష్ణుడేనా, వీడు ఈ కృష్ణుడు కృష్ణుడేనా, ఒకసారి కౌత్రి ఏదో ఆకాశంలో మెరిసినట్టు హృదయంలో మెరిసింది. వీడు మనం ఎవరినే కృష్ణుడా ఈశ్వరుడా అని ఇప్పుడు అనుకూలం వచ్చేటప్పుడు మనసులో దూరమైన కనిపించే నేను దేవుని ఆడిస్తున్నాను అంటే మనం నీకు ఒకే ప్రాంతం మీద నీకు నారాయణ మంత్రము కృష్ణ మంత్రము ఆ మంత్రాలను చేస్తున్నావు అనుకో, ఆ భావన మీద నీ మనస్సు నిలబడిపోయిందనుకో, మిగతా భావాలు మిగతా తలంపులు నీకు రావటం ఆగిపోతాయి. తలంపు వచ్చాక మాట వస్తుంది, తలంపు వచ్చాక చేత వస్తుంది. తలంపు ఆగిపోతే మాట లేదు, చేత లేదు. తలంపును బట్టి మాట ఉంటుంది, తలంపును బట్టి చేత ఉంటుంది. అది ఆ తలంపులు మనకు అక్కర్లేని తలంపులు, ఉపయోగలేని తలంపులు ఆగిపోయినాయి అనుకోండి, బుద్ధి పాడవద్దు మనకు. అంటే నువ్వు జపించగా 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 నీకు అవసరం లేని తలంపులన్నీ ఆగిపోతాయి. జపించగా 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 జపించే తలం ఈ జపం కూడా ఈ జపించే జపించగా 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 ఆ జపి కూడా ఆ జపి కూడా మనస్తే కదా, ఇది తన మూలంగా ఐక్యమైపోతుంది, నీ స్వరూపునిక వ్యక్తం అవుతుంది. భగవాన్ చెప్పింది అంటే విచారణ చేసినా జపం చేసినా నీ మనోమూలంలోకి వెళ్ళవలసిందే. అక్కడ ఆ మనోమూలంలో తెలిపే కానీ ఆ చైతన్యం తాలూకు సుఖము ఆ చైతన్యం తాలూకు శాంతి నీకు తెలియదు. నువ్వు ఏ మార్గాలు భక్తి మార్గమో జ్ఞాన మార్గమో కర్మ మార్గమో ఏదో మార్గం నీ హృదయంలోకి వెళ్ళాలి. అనుభవమేది ఈ జన్మకైనా రాబోయే జన్మకైనా ఈ నాటికైనా ముందు నాటికైనా అనుభవం ఇక్కడే పొందారు, హృదయం పొందారు, ఉన్నదంతా ఇక్కడ ఉంది. కపటం ఉన్న వాళ్ళకి ఎంత సాధన చేసినా ఏమి రాదు. కొంతమంది కపటంగా ఉంటారు, నాట్లో కపటం, చేతలో కపటం, మనస్సులో కపటం. వాళ్ళు ఎంత సాధన చేసినా కొండక పది చిరులు ఉన్నాయనుకోండి, ఆ కొండలో ఎన్ని నీళ్లు పోసినా నీళ్లు బయటకు ఎలా వెళ్ళిపోతాయో, అలాగే కపటం ఉన్నవాడు ఎంత సాధన చేసినా ఏమి ప్రయోజనం కాదు. తర్వాత తలకాయ మొదల పాదం వరకు స్వార్థపూరితంగా ఉంటారు. వాళ్ళకి దైవానుగ్రహం లేదనుకోండి, మనం ఇంత స్వార్థపూరితంగా ఉన్నాను సంగతి వాళ్ళకే తెలియదు. ఈ బాగా అర్థం చేసుకోండి. కృష్ణుడు అంటాడు చాలు పెద్ద బుద్ధి కలిగి ఉండు నువ్వు. ఎవరైనా నీకు అపచారం చేశారనుకో, ఎవరైనా నీకు అపచారం చేశారనుకో, అపచారం చేసినా ఏదో తెలియక అపచారం చేశారు, వాళ్ళకి తెలివితేటలు కలగాలి, వాళ్ళకి తెలివితేటలు కలగాలి, వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళు కూడా బాగుపడాలి. ఏదాటికైనా వాళ్ళకు కూడా జ్ఞానం కలగాలని కోరుకో. అటువంటి పెద్ద బుద్ధి భగవంతుని విచ్చుగాక. పెద్ద బుద్ధి ఉండాలట్టండి మనకి, మనకి పెద్ద బుద్ధి ఉండాలట్టండి. ఆ పెద్ద బుద్ధి గుర్తింది స్వామి వారు చెబుతున్నారు, వాసుదేవ స్వామి వారు. ఎవరైనా నీ పట్ల అపచారం చేసినా వాళ్ళు సన్మార్గం ఏదో రోజుకి సన్మార్గంలోకి రావాలి, వాళ్ళు వాళ్ళు బాగుపడాలి, నీ మనసు వాళ్ళ క్షేమం కోరేదిలా ఉండాలి. అటువంటి పెద్ద బుద్ధి నువ్వు సంపాదించు. నీ ఉంటే సరే సరే, లేకపోతే సంపాదించుకో. ఎక్కడి నుంచి సంపాదించాలి? జీరో పాయింట్ కాదు. నువ్వు నెంబర్ కొనుక్కొని బెంగళూరులో ఒక ఫ్యాక్టరీలో కాఫీ కప్పులు కాఫీ రచయితే అందివడానికి ఒక అబ్బాయి జాయిన్ అయ్యి వాళ్ళు ఇప్పుడు 100 కోట్లు సంపాదించడం ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సంపాదన? జీరో కాడి నుంచి స్టార్ట్ అయ్యారు. అయితే ఆయన మనం ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే, నేను ఆ కాఫీ కప్పులు అందించినప్పుడు ఎలా ఉన్నాడో, 100 కోట్లు వచ్చినప్పుడు అలాగే ఉన్నాడు. అంటే ఏంటి, డబ్బు ఆయనకి గర్వం తీసుకురాలేదు, డబ్బు ఆయనకి గర్వం తీసుకురాలేదు. అంటే గర్వం వస్తే ఏం వస్తుంది మనకి? అంతకుముందు సంపాదించుకుంటే పోతుంది, బయటకు ఎలాగ రాదు. కొనడానికి ఏమంటుంది, ఉన్నది ఉంటుంది, అదనంగా వస్తుంది. వినయానికి గర్వానికి అంత తేడా, అవినయానికి వినయానికి అంత తేడా. ఇంకొక ఆచార్య స్వామి వారు ఏమన్నారంటే, నీ మనసులో కానీ నీ ముఖంలో కానీ అవినయం రాకుండా చూసుకో, జాగ్రత్త పడు. నీ బుద్ధిని పాడు చేసుకోవద్దు. ప్రపంచంలో నీకు ఆకర్షణ ఉన్నాయి, ఈ ఆకర్షణలోకి లోని కాకుండా చూసుకోండి. నీకు డబ్బుంటే డబ్బుని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీరు సద్వినియోగం చేసుకోవాలి అనుకోండి, నీ మనవి ఎవరైనా సారా తాగేస్తారు డబ్బులు సంపాదించినంత డబ్బు పెట్టి. అలాగే మీ సంసారం పాడు చేసుకోండి, కాదు మీ సంసారం తగినట్టుగా మీరు ఉండాలి. అంటే రోగిత్తంగా ఉండొద్దు. అంటే నరకానికి వెళ్ళి ద్వారాల్లో రోగిత్వం కూడా ఒక గేటు, నరకానికి వెళ్ళి గేటులో రాగం ఒకటి, భయం ఒకటి, ఈ రోగిత్వం ఒకటి. కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడు ఇంకో గొప్ప విషయం ఏం చెప్తాడంటే, మీరు భయం పెట్టుకోవద్దు. అన్నిటికంటే నీచమైంది భయం. అన్నిటికంటే సృష్టిలో అన్నిటికంటే నీచమైంది భయం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి భయపడతారు. దేనికి భయపడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? భయపడటానికి ఏముంది సృష్టిలో? అసలు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి రాకపోవడానికి కారణం భయమే కారణం. ఈ భయం ఏం చేస్తుందంటే, కృష్ణుడు ఎక్కువ చెప్పాడు భయం, క్షుద్రము హృదయ దౌర్బల్యం. అర్జున శుద్ధ్రం అనేకుల కంటే అత్యంత నీచమైనది భయం, అదే అనేకుల కంటే సృష్టిలో అనేకుల కంటే అత్యంత నీచమైన హృదయ దౌర్బల్యం అని చెప్పి ఇక్కడ గొప్ప అన్నం చూపిస్తాడు భగవంతుడు. భగవంతుడు చెప్తాడని జనాలు లేకపోతే అది జీవుడు ఏం చెప్తాడు? ముఖచూరు కోపం వాడు ఏం చెప్తారో ఏం వింటాం మనం? చెప్పండి ఈశ్వరుడు చెప్తాంటే జనాలు భయం వస్తుంటే మీరు తరచుగా భయం వస్తాడనుకోండి, దేహము నేనని బుద్ధి పెరిగిపోతూ ఉంటుందట. మరి ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటాం అనుకోండి, ప్రతి విషయానికి ఈ దేహమే నేను ఈ శవమే నేను అని బుద్ధి పెరిగిపోతా ఉంటుంది. దేనివల్ల? భయం వల్ల. అది జాగ్రత్తగా చూసుకో, అర్థం చేసుకో, నీ అంతకు నువ్వు పరిశీలన చేసుకో. ఏదైతే నిజం కాదో ఆ నిజం కాని వాడి మీద నిజం బుద్ధి పెరుగుతుంది, నిజం బుద్ధి పెరుగుతుంది. దేనివల్ల? దేని మీద? భయం వల్ల. స్వామివారు ఏం చెప్తున్నారంటే ప్రతి చిన్న విషయానికి నీకు భయం వచ్చేస్తుందనుకో, నీ స్వరూపానికి నువ్వు దూరం అవుతావు. దూరం అవుతాయి కాకుండా దేహమే నిజం, లోకమే నిజం. ఈ భయం వల్ల దేహమే నిజం, లోకం నిజం కాని దాని మీద నిజం బుద్ధి కలుగుతుంది. అంచేది అర్జున అన్నిటికంటే అత్యంత నీచమైనది భయం. శుద్ధ్రము ఏ దౌర్బల్యం, అన్నిటికంటే నీచమైనది దౌర్బల్యమే. అందులోంచి బయటకు రా, అందులోంచి ఆ భయంలోంచి బయటకు రా. ఎప్పుడు రాస్తా బయటికి శ్మశానంలోకి వెళ్ళాక? అప్పుడు కాదు, నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడు, నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడు, నీ శవం విశాఖపట్నంలో అటు ఇటు తిరుగాడుతున్నప్పుడు, నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడు, విశాఖపట్నంలో నీ శవం అటు ఇటు తిరుగాడుతున్నప్పుడే నువ్వు భయరహితుడు కావాలి. అప్పుడు నీకు మోక్షం కలగదు. భయం వల్ల వచ్చే పెద్ద ప్రమాదం ఏమని చెప్పాడమ్మ కృష్ణుడు? నిజము కాని దాని మీద, నిజము కాని దాని మీద నిజమని నమ్మకం కలుగుతుంది. దేహమే నిజం, లోకమే నిజం అనేటువంటి భావం నీకు స్థిరపడిపోతుంది. దేనివల్ల? ఇది అంత ఫియర్, భయం వల్ల. నీకు ఎప్పుడన్నా భయం కలుగుతుందనుకోండి, విశ్లేషణ, నీకు ఎప్పుడన్నా భయం ఏ కారణం అయినా సరే భయం ఇస్తుందనుకోండి, నీకు తెలియకుండా ఈ శవం ఈ దేహమే నిజము, ఈ లోకమే నిజము, ఈ రెండే నిజం అని అనిపిస్తుంది. అంటే భయం వల్ల కృష్ణుడు చెప్పిన టెక్నిక్ ఏంటంటే, అది ప్రజెంటేషన్ ఏంటంటే, నిజము నిజమును నిజం కానదానికి చూపిస్తున్నట్టు. ఏది? భయం. నిజం కానదాన్ని నిజంలాగా నీకు తోటం పోయేస్తున్నట్టు. ఏది? భయం. నిజం కానదాని మీద ఇదే నిజం, ఇదే నిజం అని చెప్పేస్తున్నాడు. ఏది? భయం. అంటే దేహాభిమానాన్ని, దేహబుద్ధిని పెంచేది భయం. అంటే నువ్వు ఎందు నుంచి విడుదల పొందా? అన్నిట్లో కంటే అత్యంత నీచమైంది ఏంటి? భయం. అంటే నువ్వు అందులోంచి విడుదల పొంది, ఎప్పుడు విడుదల పొందుతో? శ్మశానానికి వెళ్ళాక కాదు, నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడు, నీ ప్రాణం వాయువు తిరుగుతున్నప్పుడు, ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే, ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడే అందులోంచి విడుదల పొందు. అప్పుడు అభయస్థితి పొందుతాం. మోక్షానికి, నిర్మాణ సుఖానికి మరొక పేరు అభయం. కొంతమందికి 5 నిమిషాలు ప్రాణం పోతున్నానుగా కూడా క్వైట్ గా ఉంటారు. ఇలా నీ శరీరానికి మరణం రావటం మనిషికి వచ్చే నష్టం ఏం లేదు. అలాగని మరణం కావాలని కోరుకోకూడదు, ఎక్కువ కావాలని జీవించాలనుకోకూడదు. కొంతమంది అంటారు 90 సంవత్సరాలు వయసించండి, ఏంటంటే మాకు ఇంత ఆయుర్ దేవం పోసారని ఒక మాట వలస అంటారు. చాలా వచ్చేసింది అనుకుంటే ఆరోగ్య భయం వస్తుంది వాళ్ళకి. ఇవన్నీ చురుక పలుకులు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మాట నాకు రాముడు రామాయణ జ్ఞాపకం వచ్చేందుకు వాడి నీ బుద్ధి బాగుపడటం ముఖ్యం. నువ్వు ఎప్పుడు చనిపోయావు, ఎలా చనిపోతున్నావు అది కాదు ముఖ్యం. నీ బుద్ధి క్షాణంలో అవ్వాలి, నీ మనసులో ఉన్న మలం క్షాణంలో అవ్వాలి, అది ముఖ్యం. వాడి ఏదో ప్రతి మనిషి ఏదో రోజు చనిపోతాడు. అంటే శరీరం చనిపోయే రోజు వచ్చిందనుకోండి, అప్పుడు దుఃఖమైన స్థితికి వచ్చేసాం అనుకున్న మాట మనసుకు. మీరు బాగా పండిన పండు రాలిపోతున్నాయి అనుకోండి, రాలిపోతే ముచ్చుకుని చూడండి, అందులోంచి రసం కావదు. అలాగే మనం రసం అంటే దుఃఖం, అంటే అక్కడ దుఃఖం ఉండదు. అంటే మనం అసలు మన శరీరం మరణించే టైంకి శుభ్రంగా దుఃఖమైన స్థితికి వచ్చేసాం అనుకోండి, కొంచెం కూడా ముళ్ళంత రవంత కూడా శరీరం మరణించే టైంకి దుఃఖంలోని స్థితికి వచ్చేసాం అనుకోండి, ఇంకా మనకు పునర్జన్మ రాదు. శరీరం చనిపోయే రోజుకి ఏ రకమైన దుఃఖం మీరు ఏదైనా లేదనుకోండి, ఇంకా మనకు పునర్జన్మ రాదు. ఏమంటే ఒక 10 పైసలు దుఃఖం మిగిలిపోయింది అనుకోండి, మరి మళ్ళీ జన్మ ఎత్తాలి. మనం ఎత్తకపోతే ఎవరు ఏడుస్తారు? మరి ఏడవాటలు మళ్ళీ జన్మ వచ్చి మనకి ఈ జన్మలో దుఃఖం మిగిలిపోయింది అనుకోండి, మళ్ళీ వచ్చి జన్మలో మనమే ఏడవాలి. ఆ ఏడవటానికే జన్మలు వస్తాయి. మనం ఏ పంట ఖర్చు అయిపోయింది అనుకోండి, ఇంకా ఏడుపు లేదనుకోండి, ఇంకా పునర్జన్మ రాదు. పునర్జన్మ ఎందుకు వస్తుందంటే ఏడుపు నిద్రపోయింది అనుకోండి, మళ్ళీ జన్మించి మళ్ళీ ఏడవమంటారు, అదే పునర్జన్మ. ఏమి లేదండి, బాడీస్ అన్ని నేరలు, శరీరాలు నేరలు. ఆ నేరం నిజం అనుకుంటున్నాం, అదే దుఃఖానికి కారణం. శరీరం నేడ, ఈ నేడని చూసి నిజం అనుకుంటున్నాం, మన దుఃఖానికి కారణం. కొంతమందికి ఎంత సాధన చేసినా వాళ్ళ స్వార్థపడి వాళ్ళ సంతో వాళ్ళకి తెలియదు, దానికి కారణం దైవానుగ్రహం లేదని అర్థం. వినయం వల్ల ఉన్నది పోదు, లేని వస్తుంది. గర్వం వల్ల ఉన్నది పోతుంది, లేనిది రాదు. మనకు లేనిది ఎలాగ రాదు, ఉన్నది పోతుంది గర్వం వల్ల. వినయం వల్ల ఉన్నది ఎలాగే ఉంటుంది, లేనిది కూడా మనకు లేని, మనకు ఏదైతే కొరత ఉందో కొరత కూడా పూలింపబడుతుంది. ఆ కొరత కూడా పూలింపబడుతుంది. దీనివల్ల వినయం వల్ల అంత గొప్ప విశేషం. మనకు కోరిక నెరవేరితే నెరవేరొచ్చు. భక్తి యొక్క లక్ష్యం కోరిక నెరవేర్చుకోవడం కోసం కాదు, మోక్షాన్ని సంపాదించడం. శాంతి శాంతి.